हरे ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नारायणसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। హృదయసింహాసనాధీశ్వరుండే బాబు వేదమాతని నోట వెడలు మాట మును కురుక్షేత్రమునను మక్కాయందు ప్రవచించిన మహాప్రవక్త బాబు నీవు చూచునదెల్ల నీవయే అనుచు తత్వమసి వాక్యమున గర్ధము నిజము సత్య వస్తువు నెట్టి శక్తులున్ భూతముల్ దేవతలున్ నిరోధింపలేరు. ప్రాణికోటికి చెందినవాడు బాబు మనము వేరుగా మెప్పుడు బాబునకు గాన నిర్భయులము లోని సందేహములను వీడి తిరుగాడు అధ్యాత్మ వీధులందు. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకతృభ్యో వంశర్షుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవా. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మహాభక్తేభ్యో నమ. అందరిలో ప్రకాశిస్తున్నటువంటి సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వవ్యాపకుడు అయినటువంటి పరమాత్మకు శిరసా ప్రణమిల్లుతూ మనకు అనుకున్న అమ్మ ఎందుకు వస్తారు? లండన్ సత్సంగాలకు వస్తారు. సత్సంగాలు ఎప్పుడు ఎప్పుడు ఉంటాయి? ముందు ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు, చివరిలో ఉండొచ్చు. సత్సంగాలు చూసుకుంటే అమ్మ మళ్ళీ తిరిగి వెళ్ళిపోవచ్చు కదా, సత్సంగాల కోసమే కావచ్చు. త్రయానికి దీక్ష అయిపోయింది, కార్యకర్తలు ఇవాళ వరకే పెట్టారు. త్రయా 3 రోజులే అని చెప్పారు, కానీ అక్కడ కూడా పోరి మరీ 3 రోజులంటే ఏమి అసలు కూర్చున్నట్టే ఉండదు అని కనీసం 4 రోజులు అంతఃకరణ చతుష్టయంలాగా అని అనుకుంటూ ఇక్కడికి వచ్చి కూడా రేపు రొద్దుటి వరకు అని మనం పెంచుకున్నాం. అంటే వెళ్ళిపోవచ్చు ఇక గ్రీన్ సిగ్నల్ నాకు. కాకపోతే వచ్చిన వాళ్ళు ఎలా పట్టుకున్నారంటే, అమ్మ వస్తున్నారంటే మళ్ళీ వెళ్ళే రోజు వరకు ఏది ప్రోగ్రాములు ఫిక్స్ చేసి పెట్టుంచారు. కానీ ప్రోగ్రామ్ పిపాసనే కదా, నేను ఎక్కడ కార్యక్రమాలు ఉంటే అక్కడ కాస్త స్వామివారి గురించి, తత్వం గురించి ప్రచారం చేసుకు వెళ్ళాలి అనేటువంటి దృష్టితో ఉన్నవాళ్ళమేమో, అందుకని వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవటం ఎందుకు? నోటి ముత్యాలు రాలిపోతాయా ఏంటి, ఏం ఖర్చు అవుతుంది? సరే ఓకే, మళ్ళీ వెళ్తే నిన్న ఎవరు అడుగుతున్నారు, మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారండి అని అడుగుతున్నారు. ఇంకా ఇప్పుడు ఇంకా 5 రోజులే అయింది, ఎప్పుడు వస్తారండి, తిరిగండి, ఇప్పుడప్పుడే రానండి, అమ్మ మీరు మళ్ళీ రారా అయితే అని అడిగారు. ఇప్పుడప్పుడే రానండి, మళ్ళీ సంవత్సరానికి వస్తే వచ్చినట్టు అన్నాను. అంటే ఏదో ఒక సమయము కాలానికి అన్నిటికీ మనం ముడిపడి ఉన్నాం. కాలానికి, దేశానికి, మన జీవితాలకి చాలా ముడిపడిపోయి ఉన్నాం. ఎందుకంటే మీరందరూ ఇక్కడ స్వధర్మాన్ని కలిగి ఉన్నారు కాబట్టి, మీరు అలా డిసిషన్ తీసుకున్నారు కాబట్టి, మీరు ఈ దేశం మా దేశము, మా ఇల్లు, నా పిల్లలు, నా ఉద్యోగం అనేటువంటి దానికి ముడిపడి ఇది ఇక్కడ మా ఇల్లు అనేసరికి మీరు ఇక్కడ ఫీల్ అవుతూ ఉంటారు. మేము ఎట్లా ఫీల్ అవుతాము అంటే అక్కడ ఫీల్ అవుతూ ఉంటాం, ఇక్కడ ఇండియాలో ఫీల్ అవుతూ ఉంటాం. ఎంత ఆస్ట్రేలియా వెళ్ళినా, ఎంత న్యూజిలాండ్ వెళ్ళినా, ఆ తర్వాత అమెరికా వెళ్ళినా, ఇక్కడికి వచ్చినా తిరిగి మళ్ళా ఎవరు ఏమన్నా అడగడం ఆలస్యం, నేను ఈ నెలాఖరికి వెళ్ళిపోతానండి, అది 21వ తారీఖు తర్వాత ఇంకా ఇండియా వెళ్ళిపోతాను, ఇంకా దృఢ నిశ్చయ అంటే తప్పకుండా వెళ్ళిపోతాను అని చెప్తాను. మనం ఏంటంటే వ్యావహారిక భాష అన్నారు దీన్ని. దీని ఏమన్నారు? వ్యావహారిక భాష అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే జీవితానికి వచ్చాడో, మనం అమ్మ నాన్నకి పుట్టాం, పుట్టిన తర్వాత ఒక వ్యక్తిత్వం వచ్చింది, ఆడ మగ తర్వాత మనకు ఒక సంబంధ బాంధవ్యాలు, చదువు, ఆ వయసుకు కొంత వయసుకు చదువు, కొంత వయసుకు ఆట. నువ్వు మళ్ళీ తెల్లారుజామున నిద్రపోతున్నావు, ఇప్పుడు కూడా కళ్ళు పడిపోతున్నాయి నువ్వు. నీ కళ్ళు పడిపోతే తర్వాత నా కళ్ళ కంటుకుంటే కష్టం అది. వస్తుందా బద్ధకం? వస్తుందా? వచ్చింది కదా, ఎదురుగుండా ఉన్నావు కదా, ముఖం అర్థం ఎదురుగుండానే ఉన్నావు నా. పాపం అలసిపోయి బోళ్ళంత శ్రమ పడిపోయి, అందుకని నుంచు నిద్రపోకు, యాపిల్స్ ఇస్తారులే తర్వాత. చూసావా, సరిగ్గా ఇక్కడికే వచ్చుకోవచ్చు, అక్కడెందుకు పాపం, మళ్ళీ అడ్డెందుకు. అందుకని వ్యక్తిత్వం ఇది. మనం ఏంటి, ప్రతి వారికి ఇండివిడ్యువాలిటీ ఉంది, మనందరికి ఎవరికి వారికే. అమ్మ నాన్న నుంచి పుట్టిన తర్వాత అమ్మ అమ్మే, నాన్న నాన్నే, కొడుకు కొడుకే, కూతురు కూతురే, ఇల్లు ఇల్లే, సైకిల్ సైకిలే, కారు కారే, ఏది ఒకటే, అన్నీ ఒకటే. అవ్వో ఎందుకు అవుతాయి? అవ్వో దేని దానిగా కనిపిస్తుంది అక్కడ దృశ్య ప్రపంచంలో. ఈ దృశ్య ప్రపంచంలో కనిపించినప్పుడు వ్యక్తి, వ్యక్తితో పాటు ఒక వ్యవహారం ఉంటుంది, అది మనం. మీ అందరి వ్యవహారం ఏంటి? వ్యక్తికి ఉద్యోగాలు చేయడం, సంపాదించుకోవడం, భార్యాబిడ్డలు పోషించుకోవడం, ఇది తదనుగుణంగా భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని గృహస్థ పోషణ, గృహానికే కాకుండా ఏది దారాపుత్రాదులను పోషించుకుంటూ గృహస్థ జీవితానికి ధర్మం ఏంటి? అతిథి అభ్యాగతి సేవ చేసుకోవటం, అది క్వశ్చన్. అతిథికి సన్యాసికి అది నిన్న ఏదో అనుకున్నాం పాయింట్, అదేంటని నన్ను అడిగింది, అది మర్చిపోయాను నేను. అతిథి అభ్యాగతి సేవ చేసుకోవటం, అట్లాగే ఎందుకంటే తన బిడ్డ ఎవరి బిడ్డలను వాళ్ళు సరిగ్గా పోషించుకోకపోతే అది ధర్మం అనిపించుకోదు. వాళ్ళ కోసం తమ తనువులు కూడా త్యాగం చేయాల్సినటువంటి సందర్భాలు చాలా ఉంటూ ఉంటాయి. పుట్టినప్పుడే ఉంది, పిల్లల్ని కనేటువంటి సమయంలో కాస్త డెలివరీ కష్టమైతే తల్లేమనుకుంటుంది, నేనేమైనా పర్వాలేదు, నా బిడ్డ మాత్రం బాగుండాలి అంటుంది. ఎంత త్యాగం అండి అది. బిడ్డ అనుకోడు, బిడ్డ అనుకోడు అప్పుడు, ఎందుకనుకోడు? వాడికి తెలీదు, ఆ వయసు అలాంటిది, ఆ వయసు అలాంటిది. కానీ ఒకరికొకరు ఏంటి, ఇది మీరు బాగుంటే చాలండి, నేనేమైపోయినా పర్వాలేదు, భర్త దగ్గర కూడా అంటుంది భార్య, భర్త కూడా అనుగాక భార్య దగ్గర. ఇవన్నీ ప్రాపంచిక ధర్మాలు ప్రపంచంలో. అందుకని నేనేమన్నారంటే వ్యక్తి ధర్మం అన్నారు. వ్యక్తి, వ్యక్తి ఎప్పుడు తను చేయగలిగినంత తను సాధిస్తూ ముందుకు వెళ్ళాలి, ఇది వ్యక్తి ధర్మం. వ్యక్తి వ్యవహారము ఇవన్నీ తప్పు. కానీ ఇప్పుడు ఈ వ్యక్తిని ప్రకాశింపచేసే ఒక శక్తి ఉందే, అనంత శక్తి, అది అవ్యక్తం. వ్యక్తి అంటే కనబడేది, రూపనామాలతో గోచరమయ్యేది వ్యక్తి. అందుకని వ్యక్తి గోచరం అవుతున్నాడు కాబట్టి బ్యాంక్ కార్డు కావాలి, అదేంటో మా ఊరు మా దేశం కార్డు ఏది, ఆధార్ కార్డు కావాలి, ఇంకోటి ఏది, ఇంకో కార్డు కూడా ఉంది, ఆ పాన్ కార్డు కావాలి, ఏంటో ఏమి లేని వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఉండి ఉండి ఇప్పుడు ఆ కార్డులు అంటే ఏం లేని పోని బంధన ఇదంతా. అవి లేకపోతే ఏంటో కొన్నిటికి అసలు మన ప్రవేశమే లేదు, కొన్నిటికి ఆ కార్డులు లేకపోతే. మీకు కూడా ఉందా? అసలు లేదు, మనిషిని ఖైదీలు కనిపిస్తున్నా వాళ్ళకి లెక్క లేదు, ఆ కార్డు కనిపించాలి. మరి జీవన దానిలో ఉందా దీనిలో ఉందా అర్థం కావట్లేదు. అది జీవన దానికి, దానికి ఉందా జీవం, మనతో ఉందా అది, అది మన దగ్గర ఉంటే ఏదో మనం మనం ఉన్నట్టుగా గుర్తు వాళ్ళకి, ఆఖరి బ్రతుకులు ఇలా అయిపోయినాయి. కానీ భగవంతుడి దగ్గర అట్నించిటు, భగవంతుడి యొక్క స్థితిని గుర్తించాలంటే, భగవంతుడు తానే అయి ఉన్నాడని గుర్తించాలంటే, ఒక అవ్యక్తం అనేటువంటి శక్తి మన అందరిలో ప్రకాశిస్తుంది. అది లేని అణువు కూడా లేదు. అది కాకపోతే నీకు గోచరం కావట్లా. ఇంద్రియాలకి ఎంతవరకు గోచరమవుతున్నాయో అవి మాత్రమే నువ్వు కొంచెం పక్కకు రాని, వెనకబాటికి అడ్డొస్తున్నావు. ఏది ఇంద్రియాలకి ఏదైతే కనిపిస్తూ ఉంటూ ఉందో అవన్నీ ప్రతిదీ మార్పు చెందుతున్నాయి. అవి ఉండకుండా ఉండవు, అవి అది వ్యక్తిత్వం. అవ్యక్తం అనేటువంటిది ఏంటి, మనకి ఆధారమైనట్టుంది. అసలు మనం ఉన్నాము అనడానికి కారణం ఏదంటే అవ్యక్తం. అవ్యక్తం ఆధారమై ఉన్నది. ఎందుకంటే వ్యక్తిగా ఉన్నటువంటి వాళ్ళలోంచి ప్రాణం పోయింది అనేది ఎవరైనా చూస్తున్నారా? మనం ప్రతి కూడా మాట్లాడుకుంటున్నాం దాని గురించి. పోయిన ప్రాణం ఎవరికైనా కనిపించింది వెళ్ళొస్తా బాబాయ్ అని చెప్తుందా? ఎవరు ఇంతవరకు చూసిన వాళ్ళు లేరు. చూడడానికి ఇంద్రియాలకు అగోచరమైనటువంటిది లేదా అంటే ఉంది, అది ప్రకాశిస్తూనే ఉన్నది. అది ఉన్నంతవరకే తాను ఉన్నాను అనేటువంటి గుర్తింపు ఉంది. అందుకని అవ్యక్తం నుంచి అహంకారం వచ్చిందని మనకి వేదాంతంలో అవ్యక్తో అహంకార అహంకారాత్ పంచతన్మాత్రాని పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాన్ని పంచమహాభూతేభ్యో అఖిలం జగత్తు అని సృష్టి ఎలా వచ్చిందని చెప్పడానికి వేదాంతంలో ఇలా చెప్తారు. అందుకని మనకి ఆ అవ్యక్తం నుంచి గొప్పదైన అహంకారం వచ్చిందండి. అవ్యక్తం నుంచి అహంకారం వచ్చింది అంటే అహంకారం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే నువ్వు వ్యక్తీకరింపబడుతున్నావో ఆ వ్యక్తికి నేను ఉన్నాను అనే ఒక అహంకారం. అది లేకపోతే ప్రపంచంలో సంచరించడానికి లేదుగా. నేనెవరినో అన్నావు అనుకో, వీడికి ఏదో పిచ్చి పట్టింది అంటారు. బయటికి వెళ్ళి నేను ఎప్పుడు ఇది నేను అనుకు, నేనది నీలో ఉన్న ఆత్మ ఒకటే నేను, ఇది అందాక మనకి ఉపయోగపడేదే నేను, ఏది ఇది వ్యవహారపు నేను కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా నేను అని మాట్లాడుకు అన్నామనుకోండి, నేనెవరినండి నేనెవరిని కాదు అంటే వీళ్ళకి ఏదో కొంచెం పిచ్చి పట్టింది అని ఇక వాళ్ళు ఆ కేటగిరీ తీసుకువెళ్ళిపోతారు. అందుకని వ్యవహారం వ్యవహారమే, అనుభూతి అనుభూతే. ఈ అవ్యవహారం దగ్గరికి వచ్చేసి అవ్యక్తం దగ్గరికి వచ్చేసరికి అది అనుభూతవ్యమే కానీ అనుభూత అంటే అది కేవలం అనుభవైక వేద్యమే కానీ బయటికి చూపించేది కాదు. లేదా అంటే ఉంది కానీ దాని గురించి చెప్పటానికి బయట కనిపించే దేనితోనూ పోల్చేటువంటిది కాదు అది. అందుకని అది అనుభవైక వేద్యం అన్నారు. అందుకని ఇక్కడ మనము వ్యక్తి, మనందరం వ్యక్తులం. ఇక్కడ ప్రపంచానికి వ్యక్తే వస్తున్నామంటే వ్యక్తే వస్తుంటే అక్కడ అడిగారు మీకు ఎవరున్నారండి ఇక్కడ మాట మాటికి వచ్చిపోతుంటారు అని, ఫ్రెండ్స్ ఉన్నారండి అన్ను. ఎందుకంటే నేను ప్రవచనాలు చెప్తానంటే రానివ్వచ్చు, ఎందుకంటే దేశాలసలే దాన్ని గుర్తించేస్త స్థితిలో లేరు కదా. అందుకని ఏదో మనం గత గడుపుకొని, ఎందుకంటే నాకు ఆ దానికి కూడా క్వశ్చన్ వేసుకున్నా, నేను అబద్ధం చెప్పాను అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పలా, అబద్ధం కాదు రియల్ ట్రూత్ అది. ఎందుకంటే ఆధ్యాత్మికంగా నాకు స్నేహం ఉంది ఇక్కడ, మీరందరూ ఆధ్యాత్మిక స్నేహితులు నాకు కాదని ఎవరన్నారు? నేను మీతో కలిస్తే మీ ఆస్తి గురించి అడుగుతున్నానా, మీ సంపాదన గురించి అడుగుతున్నానా, నువ్వు దాచావా ఏమైనా ఇచ్చావా నువ్వు నాకేమన్నా పెడుతున్నావా, నేనేమైనా అడిగానా? నాకు అవసరంలే, నేను ఎందుకు ఉపయోగపడాలి? నేను మనందరము ఒకే శక్తితో మనం ఆధారమై ఉన్నాం. మనందరినీ ప్రకాశింపజేసేది ఒక అవ్యక్తమైనటువంటి భగవత్ శక్తి. దాని ఎందు మనం నమ్మకం ఉండాలి, కానీ దీనిని నమ్మి ఎవరూ బాగుపడిన వాడు లేడు. దేహానికి తగినటువంటి ఆస్తిపాస్తుల్ని ఇల్లు వాకిల్ని చాలా నమ్ముతున్నాం మనం. ఎందుకంటే నా టిక్కెట్ పట్టుకుని ఇది నాది అంటాను, టిక్కెట్ నమ్మాను నేను. వెక్కిన తర్వాత ఇది నా సీటు అని కూర్చుంటున్నాను, ఇక్కడ ఫ్లైట్లో సీటు నమ్మాను నేను. తర్వాత వాడు ఆహారం తీసుకొని వెజిటేరియన్ అయినా మీరే నా ఆర్డర్ చేశారు, ఆ నాదే ఆ ట్రే పెట్టు అంటున్నాను అక్కడికి, ఆ టైంకి నాది అయిపోయింది. అది ఎన్నిటినీ నమ్మి నేను 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 అనుకుని మనం విరవీగుతున్నాం మనం. కానీ అసలు ఎన్ని అనుభవించినా ఏది ఉంటే దాన్ని మనం పొందగలుగుతున్నాం, అనుభవించగలుగుతున్నాం. ఈరోజు ఇక్కడ ఉండి ఇలా మాట్లాడగలుగుతున్నామంటే ఏది ఉండబట్టి మాట్లాడే శక్తి ఉంది ఇక్కడ. శరీరం మాట్లాడుతుందా? శరీరం జడం కదా, శరీరానికి మాట్లాడే శక్తి లేదు. కానీ శరీరాన్ని ఉన్నటువంటి ఇంద్రియాలని మాట్లాడే శక్తి ఎవరిలో ఉన్నటువంటి చైతన్యం వారిని ఆయా సందర్భాలకి మాట్లాడిస్తోంది, తినిపిస్తోంది, నడిపిస్తోంది, కనిపిస్తోంది, వాళ్ళని చర్యలు చేస్తుంది. దాని ఈ దీనికి అంతకీ కారణము ఒకటే ఒకటి, అది దాన్ని ఏది ఆత్మ అన్నాము. నువ్వు చూడాలి అంటే పరమాత్మ. ఏది రూపనామాలతో మనకి గోచరం అవటం కోసం మనకి అనుగ్రహించినటువంటి నీకు ఆశయం ఇచ్చిన పరమాత్మ యందు నీ మనస్సుని ఏకాగ్రత చెయ్యి. చేస్తే నువ్వు దాన్ని గుర్తించగలుగుతావు. గుడికొద్దని చెప్పలా, గుడికొద్దని చెప్పలా, కానీ గుడిలోనే ఉండిపోయి నేను ఇల్లు వాకిలి పట్టించుకోనంటే మేము కూడా ఊరుకో. మేము కూడా ఇంత ఏది ప్రచారం చేయడానికి వచ్చిన మేము కూడా నీ ఇంటి వాకిలికి రాకుండా, నేను గుడి నాకు చాలా బాగుందండి అక్కడ ప్రసాదం పెడుతున్నారు తింటాను ఇంకా నేను అక్కడే ఉంటాను అంటే మేము కూడా ఒప్పుకోము. అక్కడ అక్కడ నీ ఇండివిజువల్ విషయం నేను పట్టించుకోకపోవచ్చు, కానీ వచ్చిన తర్వాత భక్తులు వారు వారి కష్టాలు చెప్పుకుంటున్నప్పుడు మా ఆవిడ ఆ గుడి వదిలిపెట్టి రాదండి, ఆ గుడి అంటేనే చాలండి, ఆ గుళ్ళోనే ఉండిపోతుందండి, ఇంట్లో పిల్లల్ని ఇంటిని సంసారాన్ని చూసుకోవడం చాలా కష్టమైపోయిందని ఒకతను చెప్పాడు అనుకోండి, వెంటనే ఇప్పుడు నేను ఎవరితో తీసుకుంటా ఇంటర్వ్యూ? అక్కడ అతుక్కుపోతున్న జీవుడితో తీసుకుంటా. ఏమ్మా అక్కడ ఉన్నవాడు ఇంట్లో లేనంటున్నాడా? ఇంట్లో లేకపోతే అక్కడ మాత్రమే ఉంటాడా? దేవుడు అనిపించుకుంటాడా? అసలు దేవుడు సర్వాంతర్యామి. మనం పంచుకోవాల్సిందేంటి? దైవత్వం అంటే ఏదై ఉన్నది. ఒక మంచి వ్యక్తిని చూస్తే మనం ఏమంటాము? దేవుడండి ఆయన, ఆయనతో ఇంకా మాట్లాడాలనిపిస్తుంది, దేవుడండి అంటే. నువ్వు అందులో ఏ దేవుడు చూసావు? రాముడు చూసావా? కృష్ణుడు చూసావా? మళ్ళీ మాట్లాడితే ఎన్టీ రామారావుని, నాగేశ్వరరావుని చూడు. ఎందుకండి ఇప్పుడు అవతారాలు చూడాలంటే వేషాలు వేసుకోవాలి. ఇప్పుడు వేషాలు వేసుకుంటే ఆ వేషంలో కృష్ణుడు రాముడిని కొంచెంసేపు నానగలుగుతావేమో. ఇప్పుడు అది కూడా చూడడానికి లేదు. దేవుడు దేని వల్ల అనిపించుకుంటున్నాడు? ఆ వ్యక్తిలో ఉన్న మంచి గుణాన్ని చూసి దేవుడండి అంటావు. ఆ దేవుడు అనేటువంటి ఆ మంచి వ్యక్తితో మాట్లాడితే ఎందుకు తృప్తిగా ఉంటుంది మనకి అంటే, మనకి ఏది అవసరమో విషయాదుల గురించి కాదు. మనకి అవసరం అంటే మీరు వెంటనే ఏ షాపులో ఏది దొరుకుతుంది అది కాదు. ఇక్కడ ఈ మంచితనం అంటే ఏంటంటే, ఒరే లోపల భగవంతుడు ఉండబట్టి ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. మనం దాన్ని చూడకుండా నీ ఈ సుందరమైనటువంటి బయట దేహాన్ని చూసి ఇది అందంగా ఉంది, ఇది బాగుంది, ఇది చీర కట్టుకుంటే బాగుంది, ఇది డ్రెస్ వేసుకుంటే బాగోలేదు అని చూడవండి. నేను చాలా పోల్చుకుంటూ ఉంటా. డ్రెస్ చేసుకొని వచ్చారనుకోండి, మొన్న ఒక ఆమె తెల్లజాను ఎవరు అక్కడ కూర్చున్నారు, అవి చీర కట్టుకొచ్చినట్టు లేదు చూడండి, దీన్ని ఉంపదేగా వచ్చింది దేనికి నేను. ఎందుకంటే పెద్ద ఆవిడ, ఆవిడ కొంచెం పిల్లలుగానే ఉంది, ఎవరైనా పేరు గుర్తురావట్లే. ఒక పక్కకి వేసుకుంటారు చూడండి, అదే డ్రెస్ వేసుకుని ఒక పక్కకి వేసుకుంటారు కదా, కండువా వేసుకుంటారు. మళ్ళీ కండువా కూడా విమర్శించాను ఏమనుకోవద్దు. పూర్వం ఏంటంటే మన వాళ్ళు కాస్త కండువా వేసుకున్నా నేర్పినా కాస్త పై అదకప్పడానికి వేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా, కండువా ఉండాలి పైన, కానీ అది పక్కకే ఉండాలి. ఎక్కడ ఉండాలి? చేతి మీదకు ఉండాలి, మీదకు ఉండకూడదు. ధర్మమాది అది ధర్మమా అండి? ప్రపంచం వ్యామోహానికి లోపడుతోందంటే తానే కారణం కానీ ప్రపంచం కారణం కాదు. అక్కడ తన యొక్క బిహేవియర్ వల్లనే మన మనసు విషయాదులు బయటికి పరుగుపెడుతోంది ఖచ్చితంగా చెప్పగలం మనం. దాన్ని మనం చాలా పవిత్రమైనటువంటి ఒక ఏది భారతదేశంలో పుట్టొచ్చాం. మన ఆంధ్రావనిలో మన పెద్దలందరూ మనకి నేర్పింది ఏంటంటే, బాబుజీ మహారాజ్ దగ్గర ఎప్పుడు మేము ఏది ముసుగు వేసుకునే ఉండేవాళ్ళం. వారికి అదే ఇష్టం, ఒంటి నిండా బట్ట ఉండడం ఇష్టం, బట్టలు విప్పుకు తిరగడం ఇష్టం లేదు. ఎందుకంటే ఉండొచ్చు లోపల ఇంద్రియాలు ఎవరికి తెలియదండి, అందరికీ ఉన్నవేగా. అవేమైనా గొప్ప అదేమైనా తేడా ఉంటుంది ఏంటండి? వ్యవస్థగా వెళ్ళినటువంటి వాడికి వ్యామోహం వస్తుందా? మీరు ఆలోచించండి, బట్టలు లేకుండా ఒక పిచ్చివాడు రోడ్డు మీద వెళ్తుంటాడు, వ్యామోహం వచ్చి మీద పడతావా? పడలేము. చాలా అసహ్యం కలుగుతుంది. ఎక్కడొస్తుంది? నువ్వు వేసుకున్న ఆభరణాలు, ఏది నువ్వు వేసుకున్న డ్రెస్సింగ్ను బట్టి మనస్సు ఏది బాగుంది లేకపోతే బాగోలేదు, ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనం ఎందుకు, మన ధర్మం ఎంత ఉన్నదో ఆ ధర్మంలో మనం ముడిపడి ఉండాలి, బంధింపబడి ఉండాలి. ధర్మాన్ని ఎప్పుడైతే త్యాగం చేసి నువ్వు అవతలకి వెళ్తున్నావో దృష్టికి నీ పరదృష్టే కానీ ఆత్మదృష్టి లేదు. నీ పరదృష్టే కానీ ఆత్మదృష్టి లేదు. అందుకని మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి. అక్కడ మన ధర్మాన్ని మనం నిలబెట్టుకున్నప్పుడే మన హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని మనం పోషించుకుంటున్నటువంటి వాళ్ళం అవుతాం. ఎందుకంటే భగవద్ ఆరాధన దగ్గర కూడా బట్టలిప్పుకుని పూజ చేయమని ఎక్కడ చెప్పలే. ఒక మనం చూడండి, వ్రతాలు అవి చేస్తున్నామంటే నిండుగా బట్ట కట్టుకుని నగలు పెట్టుకుని ఉన్నవన్నీ ఉన్న వాటిలో లేవని ఎక్కడ అనలేదు. ఉన్నవి మాత్రం ధరించి వెళ్ళి నువ్వు కూడా ఒక అమ్మవారి రూపంలో వెళ్ళి అమ్మవారిని అర్చన చేయాలి అక్కడ. ఎందుకని, అమ్మవారు గొప్ప వాళ్ళు, అమ్మవారు అక్కడ అలంకారం పెట్టు కూర్చుంది, మనం కూడా ఎందుకు అమ్మవారిలా తయారవ్వాలి. అమ్మ చెప్తోంది, ఒరే నువ్వు నా బిడ్డవే, నాకు భిన్నంగా నువ్వు లేవు కాబట్టి నువ్వు నా వలెనే నువ్వు కూడా ఉండి వచ్చి పూజ చేస్తే అక్కడ అమ్మ ఆనందిస్తుంది. అక్కడ అమ్మ ఆనందిస్తుంది. అందుకని అక్కడ అమ్మవారిని పూజించేటప్పుడు అమ్మవారిలాగా, అలాగే దైవాన్ని పూజించేటప్పుడు ఎందుకు ఎలా వెళ్తున్నాం, వెంకటేశ్వర స్వామి సన్నిధికి ఎలా వెళ్తున్నాం, ఏమండి టక్ చేసుకుని వెళ్తానంటే వెళ్ళనిస్తున్నారు అక్కడ. ఇప్పుడు కొత్త శిక్ష మీద వచ్చినట్టుంది. అక్కడ కూడా ఏది పైన కండువా వేసుకుని వెళ్ళా, కొన్ని సేవలకి అసలు ఎలా చేయటం అక్కడ. ఇది పంచి కట్టుకోవాలి, పైన వేసుకోవాలి, నీ ఇష్టం నగలు పెట్టుకుంటావో తీస్తావో, ఎవరు కాదనేది ఏం లేదు. వెంకటేశ్వర స్వామిలే కనిపించాలి. లోపల నుంచి బయటకు వచ్చేసరికి నీ స్వరూపం కనిపిస్తుంది అక్కడ. నువ్వు అలా పెట్టుకుని వెళ్తే అబ్బా, లోపలికి వెళ్ళిన వాళ్ళందరికీ అక్కడ డబ్బులతో వేస్తుంటారు కదా, ఏది పెద్ద పెద్ద బొట్టు పెడుతుంటారు కదా, అచ్చంగా వెంకటేశ్వర స్వామిలే వస్తారు బయటకు వచ్చి. కొన్ని ఉన్నాయి ఇక్కడ, ఏది ఈ ఫారెన్ దేశాల్లో కూడా మన సాంప్రదాయాన్ని చాలా పర్టిక్యులర్గా పట్టించుకొని మనకున్న వాళ్ళు ఉన్న మనమేమో విప్పుకు తిడుతున్నారు, ఓడబెట్టుకుంటున్నారు. కానీ ఈ సాంప్రదాయం లేని వాళ్ళు మన సాంప్రదాయాన్ని ఎంత పోషించుకుంటున్నారంటే, అదే పరమహంస విశ్వానంద ఆశ్రమం మీరు చూసి ఉంటారు యూట్యూబ్, అది జర్మనీ వెళ్ళినప్పుడు వారు మన ఆశ్రమానికి వచ్చారు, మనం వాళ్ళ ఆశ్రమానికి పిలిస్తే వెళ్ళాము. అందరూ ప్రతి వాళ్ళు అందరూ ఫారినర్సే, అందరూ త్రిపుండ్రం ధరించి ఉండాలి. వాళ్ళ దగ్గర ఉపదేశం తీసుకున్నారు, వాళ్ళ దగ్గర శిష్యులు అయ్యారు అంటే త్రిపుండ్రం ధరించి ఉండాల్సిందే. అసలు ఆ బొట్టు పెట్టుకోవడానికి సమయం పడుతుందండి, ఇలా అంటించుకున్నంత తొందరగా అవదు అది. బాబు స్వామి ఏమనేవారు తెలుసా, బొట్టుని బొట్టు కాదనేవారు. ఏంటి స్వరూపం, అది నీ స్వరూపం, నీకు ఇక్కడే ఉంది ప్రాణము, అక్కడ కొడితే చస్తావు నువ్వు. అందుకని నీ దృష్టి కూడా ఎక్కడ నిలబడాలి, నిన్ను నువ్వు గుర్తించాలంటే భూమధ్య స్థానంలోనే నీ దృష్టి నిలబెట్టుకోవాలి. వ్యక్తిత్వం ఎప్పుడు ప్రకాశిస్తుందంటే మన సాంప్రదాయాన్ని మనం నిలబెట్టుకున్నప్పుడే మనం ప్రకాశిస్తాం. లేకపోతే తేడా ఏముంది, వాళ్ళకి వీళ్ళకి తేడా ఏం కనిపించట్లేదు. అందుకని మన సాంప్రదాయము, మన ధర్మము, వ్యక్తిత్వాన్ని కోల్పోమని చెప్పలే భగవంతుడు ఎప్పుడు. నీ వ్యక్తిత్వాన్ని నువ్వు రుజువు చేసుకో, కానీ వ్యక్తిలో ఉన్న అవ్యక్తాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేయి. మనం చెప్పుకునేదంతా ఏంటంటే, మనకి ఈ కాలు చెయ్యి ఈ రూపంలో ఉన్నటువంటి ఈ దేహం కాదు మనని పోషించేది, నీలో ఒక భగవానుడు ఒకరు ఏది అరూపంతో ప్రకాశిస్తున్నాడయ్యా, ఆ భగవంతుడు అరూపంతో ఉండి నీకు శక్తిని ఇస్తున్నాడు. నీకు ఏ సమయానికి ఎక్కడ మనని ఏది చేయించాలో అక్కడ నీలో ధియో యోనః ప్రచోదయాత్, నీ బుద్ధిని ప్రేరేపణ చేస్తున్నాడు. మన గాయత్రి మంత్రం చెప్తోంది ఏమని, ధియో యోనః ప్రచోదయాత్ ఓం భూర్భువ స్వః తసవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. అంటే ఏంటి అక్కడ, భూర్భువ స్వః అన్న దానిలో పంచమహాభూతాలు వచ్చాయి కదా, దానికి విడమరిస్తే ఏమైంది, ఓం భూ ఓం భువ ఓం స్వ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం. అంటే 7, 7, 14 లోకాలు కూడా, కింద 7 లోకాలు పైన 7 లోకాలు 14 లోకాలు కూడా ప్రకాశిస్తూ ఉన్నటువంటిది ఏది, ఒక్కటే ఒక్కటి మనం తెల్లవారుజామున చెప్పుకున్నామే, ప్రణవమే ప్రకాశిస్తుంది. అందుకనే ఓం ముందర ఓంకారం అంటే తప్ప, ఓం భూర్భువ స్వః తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ధియో ఎవరికైతే ధి వారి యొక్క బుద్ధి ప్రకాశిస్తుందో, ఆ బుద్ధిని వెనక నుండి నడిపించే శక్తి ఉంది జగన్మాత. ఆ జగన్మాత శక్తి చేత మన బుద్ధి ప్రేరేపణ జరుగుతుంది. ధియో యోనః ప్రచోదయాత్. మనకి ఎంత ఉందండి, మన లోపలికి వెళ్తే మన విజ్ఞానం ఎంత గొప్పదో. మనందరూ ఆ వారసులం, ఈ ఖర్చయిపోయే సిరి సంపదలకి వారసులు అంటే చాలా గొప్పవాళ్ళు అని చెప్పుకుంటున్నారు. మీరు చూడండి బయట వాళ్ళు కోటీశ్వరులు అండి, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళకి బోల్డ్ 16 కార్లు ఉంటాయండి. ఉండేం లాభం, ఎక్కేది ఒకటే కారు, 16 ఒకసారి ఎక్కలేంగా, ఎన్నుండి మాత్రం ఏం లాభం. అవన్నీ మనం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం ఇక్కడ, ఈ ప్రాణం పోయినప్పుడు ఎవడు ఒక కారు తీసుకెళ్ళినాం కానీ ఒక పైసా తీసుకెళ్ళాం. దారా పుత్రులు ధన ధాన్యాలు దాటించే వరకే రా, గడప దాటించే వరకే రా, గడప పొలిమేర దాటించే వరకే రా, పొలిమేర ఎవరికి వారే యమునా తీరే చివరికి వంటరి వేరా. హరినామమేరా అది నావయేరా, హరినామమేరా అది నావయేరా, దరి చేర్చులేరా దరి చేర్చులే నిజమింతీరా జీవా ఇది కలయేరా, నిజమింతీరా జీవా ఇది కలయేరా, నిజమింతీరా. అందరూ ఎక్కడ దాకా వస్తున్నారండి? ఎంత గొప్పవాడైనా, ఎంత గొప్పవాడైనా ఎక్కడి వరకు వస్తున్నారు? ప్రాణం పోయిన తర్వాత గడప దాటిస్తారు, పొలి మీద దాటిస్తారు, చితి మీదకి వెళ్తున్నారు. ఎవరన్నా నేను కూడా వస్తానండి అని, నాన్న నేను కూడా వస్తాను నీతో అని చెప్పి ఇలా. ఇంక పూర్వం ఏంటంటే కాస్త కొన్ని సాంప్రదాయాలు ఉండేవి, ఏది సతీ సహగమనం అని. వాస్తవంగా అలాంటి గట్టి చావుకు కూడా అవసరం లేదు అక్కడ, అందుకని దాన్ని నిరోధించాను. ఎందుకంటే పిల్లల్ని పోషించుకోవాలి తల్లి ఉందంటే. ఒకడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రెండో వాళ్ళు కూడా దాని మీదకి వెళ్ళిపోతే పిల్లలు గతి ఏం కాను? పిల్లలకి నా వాళ్ళు నా పిల్లలు అని చెప్పే వాళ్ళు దూరం అయిపోతారు కదా. అందుకని ఆ ధర్మాన్ని అక్కడ గుర్తించి ఆ దానిని కూడా ఒకవేళ కలిసి అందులో తగలబడినంత మాత్రం చేత ఒకటైపోతారండి అక్కడ. మన సెంటిమెంట్లే కానీ, అందుకని అసలు ఎలా ఉండాలంటే మనస్సుని గుర్తించి నడుచుకునేవాడు ఎవరు ఉంటాడో అది. ఇది భర్త మనస్సు నెరిగి ఏ భార్య అయితే నడుచుకుంటుందో వాళ్ళందరూ ఏమన్నారు? పతివ్రత ధర్మము అన్నారు. భర్త ప్రాణాలను కూడా రక్షించుకుంది సావిత్రి, అదేమన్నారు? ఆవిడే మహాపతివ్రత అన్నారు. అనసూయమ్మ సృష్టిని కూడా నిలపగలిగింది, ఏమన్నారు? పతివ్రత అన్నారు. ఆమె శిష్యురాలైనటువంటి అది కాదు, ఆవిడ శిష్యుడు ఒక ఆవిడ. ఆ భర్త కుష్టు వ్యాధి వస్తే కూడా వేసి దగ్గర తీసుకెళ్ళమంటాడు. సతీ సుమతి, సుమతి సుమతి ఎవరిని ఆశ్రయించింది అంటే అనసూయ దేవిని ఆశ్రయించి ఆమె ఆమె గురుత్వంలో ఉండిందంట. అక్కడ నేర్చుకోబట్టి పతికి పూర్వం ఏది శాపవశాత్తు కుష్టి వ్యాధి వస్తే విసుక్కోకుండా ఏది భర్తకి తినిపించాల్సి వచ్చేదంట. తినిపించాల్సి వస్తే ఏది చాలా సంతోషంగా భర్త బాగుంటే తనకి చాలు అనే విధంగా తినిపిస్తుంటే మొహం మీద ఉమ్మేసేవాడట, కొంచెం కూడా నొచ్చుకోకుండా. మళ్ళా తనది కానట్టుగా మళ్ళా అది కాదండి నేను మంచి మాటలు చెప్తూ తినిపించడం, కాళ్ళతో తన్నేవాడట. తన్ని అంత లెక్క పడేట్టు చేసినా కూడా భర్త సేవలో ఇసుమంతా కూడా, అంటే భగవంతుడు సేవ అంటారు చూడండి, అక్కడ భర్తలోనే భగవంతుని దర్శించి సేవ చేసింది ఆవిడ. సేవ చేస్తే ఇలా చేస్తూ చేస్తూ ఉండగా ఏది కుష్టు వ్యాధి అంటే ఒంటిలోంచి పుళ్ళు వచ్చి పుళ్ళులోంచి పురుగులు వస్తాయి. ఆ పురుగులు ఏరి మరీ అక్కడ డ్రెస్సింగ్ చేయాలి. వాళ్ళకి నాకు కూడా ఇంగ్లీష్ వస్తుంది. రాత్రి సుందరాకాని చెప్పాడు మా పిల్లవాడు. అందులో నాకు కూడా నేను అనుకున్నాను ఇక్కడి నుంచి వీడి చేత కథలు చెప్పించుకుంటే నాకు ఇంగ్లీష్ బాగా వస్తుంది అనుకుంటాను. బాగా చెప్పావు, గుడ్, థ్యాంక్ యూ. కూర్చో. చాక్లెట్లన్నీ తినేసావా? దాచుకున్నావా? ఎక్కడ పెట్టావు అసలు గుర్తుందా నీకు? నీకు పెట్టిచ్చాను రా, ఉందని తెలుసు కానీ ఎక్కడుందో తెలుసు. మరి ఇచ్చిన ప్రసాదాన్ని ఎక్కడుందో అంటే ఎట్లారా? ఎవరి ప్రసాదాన్ని వాళ్ళు దాచుకోవాలి. అదే అలాగా మనకు కూడా ఆయన ఆవిడ అలాగా నొచ్చుకోకుండా డ్రెస్సింగ్ చేయడం, ఎప్పటికీ నిద్రాహారాలు మానైనా పతి సేవలో అలా గడిపిందండి ఆవిడ. ఆవిడ అలా గడుపుతుంటే చూడండి పరీక్ష కాకపోతే ఒక అందమైనటువంటి వేశ్య గుమ్మంలోంచి వెళ్తూ ఉంటే కౌశికుడు భర్త పేరు, సుమతి భర్త పేరు కౌశికుడు. అది కౌశికుడు అంటే మలవిశామిత్రుడు కాదు, ఇది వేరు. కానీ ఈయన కూడా శాపగ్రస్తుడై ఇలా వచ్చాడు. అయితే వెళ్తూ ఉంటే ఆ వేశ్య కావాలి, నేనేమైనా సరే ఈ రాత్రికి ఏది ఆ వేశ్య దగ్గరికి వెళ్ళాలి అని కోరతాడండి భర్త. అలా ఉండి కూడా ఏం నొచ్చుకోలే, మీకు కుదరదండి ఇలాంటివి అని కూడా అనలా. ఏం లేదు అందులో చెప్పేది ఏంటంటే ఎలా నా భర్త కోరిక తీరుస్తాను అని వెళ్ళి వేశ్య దగ్గర కడుగులు ఏది వీధులు తుడుస్తూ కళ్ళాపు వేస్తూ ముగ్గులు వేస్తూ మెల్లమెల్లగా వేశ్య దగ్గర స్థానాన్ని ఏర్పరచుకుంటుంది. ఈమె అందమైనది ఎవరు, సుమతి చాలా అందగత్తె ఆవిడ. అంత అందమైన ఆవిడ వచ్చి తన దగ్గర ఏది మామూలు స్వీపర్ పనులన్నీ చేస్తూ ఉంటే ఆమెకి జాలేస్తుంది. వేసి జాలి వేసి, ఎవరమ్మా నేను నిన్ను పిలవలేదే, పిలిస్తేనే ఎవరు పని చేయట్లేదు ఇప్పుడు. అందులో ఆవిడ వచ్చి ఇంటి దగ్గర పని చేస్తుందంటే ఎవరమ్మా నువ్వు, ఈ నేనేమి అడగకుండా నేను వీడిని సేవలు చేస్తున్నావు ఎవరు నువ్వేంటంటే, అమ్మా నా కథ ఏం చెప్పుకోను నేను, ఒక బాధాకరమైనటువంటి జీవితం అమ్మా నాది అని మెల్లగా ఆమె దగ్గర సింపతిని సంపాదించుకుంది. ఇది జాలితనం వచ్చింది ఆవిడకి. బాగా జాలితనం వచ్చిన తర్వాత ఆవిడతో ఆవిడ మెల్లగా ఇలా, నా భర్తమ్మా నా భర్త నీ దగ్గరికి రావాలని కోరాడు, అందుకని నేను నీకు నీ దగ్గరికి నా భర్తను చేర్చాలంటే నేనేమిచ్చి నేను నీకు తీర్చుకోగలను, అందుకని నీ సేవన్నా చేస్తే కొంచెం మీ నీ అనుగ్రహం కలుగుతుంది అని అంటుంది ఆవిడ. అంటే వెంటనే ఆమె ఒప్పుకుంటుంది, సరే అమ్మా ఇంత గొప్పదానివి ఇంత మంచిదానివి ఇంత మంచి మనసు కలదానికి ఎంత కష్టం ఉంటే ఉంటుంది, అలాగే రాత్రికి తప్పకుండా మీ ఆయన్ని తీసుకురా అని చెప్పుంటుంది అంటుంది ఆవిడ. అంటే వెంటనే వాళ్ళ ఆయన తీసుకెళ్ళాలంటే ఎలా తీసుకెళ్ళాలి, నడవలేడు, నడిచే స్థితిలో లేడు. ఎందుకంటే విషయాదులు అనేవి మనసుకు సంబంధించినవి అండి, దేహానికి సంబంధించినవి కాదు. ఒక పెద్ద మహామాయ, మనం కూడా ఆలోచిస్తే కానీ అది తెలియదు. విషయాదులు ఈ జిహ్వ జాఢ్యం అదే బాగుంది తినడం అనేటువంటిది ఏది మనస్సుకు సంబంధించింది. మనస్సు కోరుతుంది ఇది ఇది కావాలి అది వద్దు అనేది, కానీ దేహం సహకరిస్తుందా ఇవ్వదా అనేటువంటిది నువ్వు విచారణ చేస్తే తప్ప నీకు అందదు అది. అందుకని ఆయన్ని బుట్టలో పడుకోబెట్టుకొని తీసుకెళ్తాను, బుట్టలో పడుకోబెట్టుకొని నెత్తిన పెట్టుకుని వెళ్తుందండి ఆవిడ. వెళుతూ ఉంటే ఆయనకి కొంచెం చాంచల్యం ఉంది కదా, దాంతో కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటాడు. ఈమె అటుపడనా ఇటుపడనా ఇటుపడనా అటుపడనా అని మనకైతే జాలేస్తుంది అనమాట చూసేవాళ్ళకి. ఆ ఇటుపడనా అటుపడనా అని ఆవిడ పాపం అటు ఇటు పడనా లేవనా అంటూ ఆయన్ని పాపం తీసుకెళ్తూ ఉంటే ఆ తన్నడంలో దారిలో శాపగ్రస్తుడయ్యి మాండుక్య మహాముని మాండవీ మహాముని అక్కడ ఏంటంటే ఆయన చిన్నప్పుడు మన తూనీగులకి గుచ్చి ఆడుతూ సూదులు గుచ్చి ఆడుతూ ఉండేవాళ్ళు చూడండి. చిన్నప్పుడు తెలియక చాలామంది ఆడుతుంటే చూసిన వాళ్ళని కూడా, అది కూడా కర్మే చూడకూడదు, చూసిన కర్మ చేసిన కర్మ అన్నీ అంటారు, ఈ పాపాలన్నీ పోగాక అని ఒక మంత్రం ఉంటుంది దానికి కూడా. అలాగా ఆయన ఆడుకున్నట్ట వాటితో, అందుకని ఆ కర్మను అనుభవించడానికి ఇక్కడ ఈ శూలాలకి దారి మధ్యలో దాన్ని అక్కడ శూలానికి గుచ్చబడి ఉంటాడు ఆయన. అలా గుచ్చబడితే ఆయనకున్న ఆ కేవుని ఎవరు తన్నినా ఆయనకన్నీ గుచ్చుకుని బాధ వస్తాయి. అవడానికి మహాముని అందులో ఉన్న దాన్ని అనుభవిస్తూ కూడా ఆయన తపస్సులో ఉన్నాడు, అనుభవిస్తూ కూడా తపస్సులో ఉన్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు వాడు. ఏదైనా తప్పదు కర్మని తొలగించుకోవడం కోసం. ఈయన వెళ్తూ వెళ్తూ తన్నినటువంటి కదలికకి ఇక్కడ ఈయనకి తగులుతుంది, మానవీ మహామునికి తగులుతుంది. కొంచెం ఏదన్నా పేరు పొరపాటు ఉన్నా మీ ఏఐలో కనుక్కోండి తెలిసిపోతుంది, నేనే ఇచ్చేస్తే సరిపోండి. వాళ్ళ దగ్గర ఫోన్ లేదా లేకపోతే ఈ పాటికి తప్ప కనిపెట్టేసేవాడే. అయితే వెంటనే ఆయన శాపం ఇచ్చాడు, ఎవడ్రా వీడు నాకు ఇంత బాధ కలిగించాడు, సూర్యాస్తమయ్యే లోపల చనిపోగాక రేపు సూర్యోదయం అయ్యే లోపల మరణించుగాక అని శాపం ఇస్తాడు. ఆయన తపస్సే కదా. అందుకని ఈ మాట వినిపిస్తుంది, ఈమెకి వినిపిస్తుంది, ఆయన కూడా వింటాడు. నాకు చావాలి లేదు, నాకు చూడండి ఎలా తొలగిస్తాడు భగవంతుడు. నిజంగా అది సామాన్యమైన కష్టం కాదు. వేష దగ్గరికి తీసుకువెళ్ళాలి, ఈయన పని అవ్వాలి అంటే అదేం సామాన్యమైన పని కాదు, అది చాలా కష్టమైన పని. కానీ భగవంతుడు ఎలా తీసుకొచ్చాడో చూడండి. అక్కడ ప్రవర్తనలో ఏ మనసులో అయితే దుష్ట ప్రవర్తన ఉంటుందో అది దాని నుంచి దాన్ని రహితం చేయడం కోసం భగవంతుడు ఎంత కష్టపడతాడో చూడండి. ఏదో విధంగా ఇప్పుడు దాని నుంచి బడి తీసుకురావడానికి దానికన్నా పెద్ద శాపం వచ్చింది ఇప్పుడు. అదేమన్నా సరదానా? అదేమన్నా రేపు సూర్యోదయం అయ్యే లోపల మరణించుగాక. ఈమె అప్పుడు సుమతీదేవి తన పాతివ్రత్య మహిమని అప్పుడు ఉపయోగించుకుంది. నేనే కనుక మహాపతివ్రతనైతే నా భర్త చనిపోతే నేనేం కాను, సూర్యోదయం అవ్వకుండా ఉండుగాక అని. ఆగిపోయాడండి సూర్యుడు, ఆగిపోయాడు సూర్యుడు, రాలా సూర్యోదయం అవ్వట్లా. ఏది సమయం అయిపోతుంది, ఎందుకంటే దీనిలో సూర్యోపాసన చేసే వాళ్ళకి సూర్యుడు దర్శనం లేకపోతే భోజనాలు చేయరండి వాళ్ళు. వాళ్ళు ద్రవ పదార్థం తీసుకొని ఉంటారు, అదొక వ్రతం. అది కూడా మంచి వ్రతం. సూర్యోదయం సూర్యుడిని నేను చూడకపోతే నేను ఏది ఆహారం తీసుకోరు వాళ్ళు. ఆ సూర్యుడిని దర్శించాల్సిందే, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాల్సిందే, దానికి అనుష్ఠానం చేయాల్సిందే, అప్పుడు కానీ వారు భోజనం తీసుకోరు. అలాగ కొన్ని ఎంతమంది ఉండిపోతారు, అందరూ ఏది అర్ఘ్యాలు పట్టుకుని నదుల దగ్గరికి స్నానానికి వెళ్ళి రోజు మాదిరిగా వస్తాడు అనుకుని చేతుల్లో దోసెడుతో పట్టుకున్న నీళ్లు అలా ఉండిపోయినాయి వాళ్ళకి. సూర్యుడు రావటల్లా, రాకపోయేసరికి అందరూ మొత్తం లోకమంతా గజగజ వణికిపోతుంది. సూర్యోదయం లేకపోతే ఏముంటుంది, అంత గజగజ వణికిపోతూ ఉంటే ఇది దేని ప్రభావం అని అప్పుడు దేవతలు ఋషులు అందరూ ఆలోచిస్తే, ఓ ఈ అమ్మ యొక్క ఏది పతివ్రత శిరోమణి సుమతి వలన ఇది సూర్యుడు రాకుండా అయిపోయాడు అంటే, ఇప్పుడు సుమతిని బతిమాలటానికి చాలామంది ముందుకు వచ్చారు. వస్తే ఆమె లొంగుతుందా లొంగలా? ఏం చేయమంటారమ్మా, నా భర్త చనిపోతే నా స్థితి ఏంటి, నా పాతివ్రత్యం ఏంటి, నేనెందుకు ఇంకా బ్రతికి నా భర్త చనిపోయిన తర్వాత? అసలు నేను వినడానికి కూడా నాకు కన్న కఠోరంగా ఉంది, నేను మీరు నాతో చెప్పగలను. ఎవరి పనులు అవలే అక్కడికి వెళ్ళి పెద్ద పెద్దలు కూడా అప్పుడు వెళ్ళి అనసూయను ఆశ్రయిస్తారు అందరూ. అనసూయ వలన శిక్షణ పొందిందని అనసూయ చెబితే వింటుంది ఆమె కూడా ఆ కేటగిరి, అంత పెద్ద గొప్ప వ్రతంలో ఉన్నది అని వెళ్ళి అనసూయమ్మని ప్రార్థిస్తే అప్పుడు అనసూయమ్మ అప్పుడు వెంటనే అప్పుడు ఆమె వచ్చి అంటుంది, ఆవిడ పాతివ్రత్యం అడ్డు వేసి, అమ్మా సుమతి ఇలా చేయటం మంచిదా చెప్పు, నీ వలన లోకమంతా దద్దరిల్లిపోతుందమ్మా, మన స్వార్థం గురించి లోకాన్ని మనం బాధ పెడతామా చెప్పు, దేవతలు ఋషులు అందరూ కూడా అందరూ చాలా ఆలోచనలో పడిపోయారు, అమ్మా నీ వ్రతాన్ని వీడాలి నువ్వు అంటే, అమ్మా చెప్పండి అమ్మా, నాకు మీరేనా చెప్పేది, మీరే కదా నాకు నేర్పించింది, ఇప్పుడు నా భర్త కనుక ప్రాణం పోతే నేనేం కాను, అమ్మా ఏం పర్వాలేదు, నా పాతివ్రత్యాన్ని అడ్డు పెడతాను, నీకేం పర్వాలేదు అని అప్పుడు ఆ పాతివ్రత్యాన్ని అడ్డుపెట్టి సూర్యోదయం అయ్యేటి చేస్తుంది. వెంటనే ఈ కౌశికుడు క్షణమాత్రం కొంచెం చివరి వరకు వెళ్ళిన తర్వాత వెంటనే తన పాతివ్రత్య మహిమ చేత ఉత్తనే బయటికి రాడు, అందంగా బయటకు వస్తాడు. ఉత్తనే బయటికి రాడు మళ్ళా అనసూయమ్మ యొక్క ఆశీస్సులతో కౌశికుడు తన నిజరూపాన్ని ధరిస్తాడు, మళ్ళా శాపాన్ని శాపం నుంచి విమోచనం చెంది. అందుకని ఇటువంటివన్నీ కూడా మనకి ఎంత మూలాలు మీరు ఒకసారి ఆలోచిస్తే మనకున్నటువంటి లిటరేచర్ ఇంత అంతా కాదు. మనం ఎంత చదివినా అనంతంగా ఉంది, మనకి తెలుసుకుంది చాలా ఎంత చాలా సూక్ష్మం అండి, మనకి చాలా తెలీదు, తెలిసింది చాలా కొద్దిగా మాత్రమే. కానీ ఎక్కడ గుర్తించినా మీరు మాత్రం గుర్తించండి, మనందరినీ రక్షించే ఒక శక్తి ఉంది, ఆ పవర్ మాత్రం పరమాత్మ మనని అనుగ్రహించడం కోసం రూపనామాలతో అవతరించాడు ఆయన. అందుకని అవతరించినటువంటి పరమాత్మ యందు విశ్వాసాన్ని ఆరూఢం చేసుకోవాలి, నమ్మాలి. నమ్మితేనే మనకి తప్పకుండా మనకి ఇళ్ళలోనూ మన వెంట ఉండి భగవంతుడు ఎప్పటికప్పుడు రక్షణ చేస్తాడు. దేశాలు అడ్డు రావు అక్కడ, దేశాలు దూరం కాదు అక్కడ, ఏ దేశంలో ఉన్నా ఉన్న ఉనికికి కారణం ఒక భగవంతుడు ఒక్కడే అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ వ్యక్తి. అందుకని ఇక్కడ ఈ వ్యక్తికి ఆధారము అవ్యక్తమే అనేటువంటి విషయాన్ని మీరు బాగా, అందుకని ఇక్కడ మనం చేసుకునేటువంటి ఇప్పుడు సత్సంగ కార్యక్రమంలో మనం అవ్యక్తం గురించి మనం చెప్పుకునేటప్పుడు ఒక విచారణ రూపంలోనే సాగుతుంది, కానీ వ్యక్తీకరింపబడదు. అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఇప్పుడు సత్సంగాలు ఒక కార్యక్రమం చేసుకుంటున్నాం, మనకి ఈ రూపాన్ని నమ్మాం మనం. మనం ఈ రూపంతో ఉన్న మనము జన్మని చరితార్థత చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాం. ఉన్నప్పుడు మనం విచారణ వరకే వస్తుంది, కానీ అవ్యక్తం అనేటువంటిది, అవ్యక్తానికి సేవం చేస్తావు నువ్వు? చెయ్యొచ్చు. ఎలా చేయాలి? అందరిలో ఉన్నటువంటి అవ్యక్తాన్ని నువ్వు గుర్తించి నా వాళ్ళే అనేది మమకారం లేకుండా, ఎక్కడ ఎవరు కనిపించినా కూడా, ఇప్పుడు పేపర్లు వేస్తుంటారు కదా, తన వాళ్ళకి తాను ట్రీట్మెంట్ చేయించాడు, చచ్చిపోతున్న వాడిని బతికించాడు, వాళ్ళకి ఎంతో ఉపయోగపడ్డాడు అని ఎవరి వాళ్ళకి వాళ్ళు చేస్తున్నప్పుడు పేపర్లో పడిందండి? పడదు. ఎవడో ఇంటర్నేషనల్ వాళ్ళు వెళ్ళి ఇండియాలో ఏదో దర్శిస్తూ ఉండగా, ఏది ఎక్కడో చెట్టు కింద కూర్చుని వీళ్ళు భోజనం కోసం క్యారేజీలు తెరుచుకున్న వాళ్ళు, పాపం ఆయన ఆకలేస్తూ చూస్తూ వెళ్తున్నట్టుగా ఉన్నాడని ఇంటర్నేషనల్ ఆయన్ని పిలిచి, ఏమండి మీరు కూడా, మీకు అభ్యంతరం లేకపోతే మాతో పాటు మీరు కూడా భోజనం చేయొచ్చు అని వారికి కూడా ముందర మీకు వడ్డిటాము అని ఎవరైతే వారికి ముందరగా అతిథి అభ్యాగతి సేవ చేస్తారో, యూట్యూబ్లో బ్రహ్మాండంగా పడుతుంది. ఏమండి మన ఇంటి చాకరీకి, మన చుట్టుపక్కల వాళ్ళ చాకరీకి ఎంత చేస్తున్నారండి? తల్లి తండ్రి చేస్తే అది చాకరీ కాదు, ఎందుకంటే అది ధర్మం ఉంది అక్కడ. మన తల్లి తండ్రి మీరు కన్న పిల్లలు, ఇంతవరకు ఇటు పేరెంట్స్ అటు పేరెంట్స్, ధర్మం ఉంది అక్కడ. అది కాకుండా మా వాళ్ళండి పాపం అనుకోకుండా ఈ దేశానికి వచ్చారు, గబుక్కుని రావడం అయితే రాగలిగారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పాపం వాళ్ళకి నీడ లేదు, కాస్త తినడానికి ఆహారం అది అందక చాలా ఇబ్బంది పడుతున్నారంటే మన వాళ్ళకి ఎంతమంది హెల్ప్ చేస్తున్నారు? అందులో ఏం చూసి చేస్తున్నారు? అక్కడ ఏం ఆశించి చేస్తున్నారు? ఆలోచించండి. అయ్యో మనవాడు కదా, మన దేశం నుంచి వచ్చాడు కదా, వాడు పాపం ఏమైపోతాడో ఏంటో అని చేయగలిగినంత వరకు హెల్ప్ చేస్తూ అందిస్తూనే ఉన్నారు కదా, అది భగవంతుడికి చెందినట్టు. కాకపోతే అక్కడ కూడా మా దేశం ఉందిలేండి, అన్ని దేశాల వాళ్ళకి చేయం కదా, చైనా నుంచి వస్తారనుకోండి చేస్తామని చెప్పండి. పోయా లేపో పోయా, ఏంటో నువ్వు వచ్చేది సమయం చూసుకొచ్చినట్టున్నావు వాడుకోవటాన్ని మా ఇంటికి, ఇంకెవరో దొరకలేదు, నేనే కనిపించాను, నీకు బోళని మాటలు మాట్లా పెట్టడం పెట్టకపోవడం అలా అట్టే పెట్టండి, బోళని మాటలు మాట్లాడతాం వాళ్ళ దగ్గర, ఇవన్నీ కర్మే మళ్ళా మనకి. అందుకని ఇప్పుడు అవ్యక్తోపాసన చేసుకోవాలి అంటే మనము మనసు విశాలమయ్యి ఉన్నది పరమాత్మే అనేటువంటి సత్యాన్ని ఎవరైతే గుర్తిస్తారో వారే అందరికీ అన్నిటికీ సేవ చేయగలుగుతారు. అందుకనే మహాత్ములకు అటువంటిది వ్యక్తి సేవను ఈజీగా తెలుసుకోవచ్చు అవ్యక్తమైనటువంటి దాన్ని. అందుకని మనం ఈ సేవలు చేసేటప్పుడు ఇవన్నీ కూడా వ్యక్తియే. ఏది స్వామివారు కనిపిస్తున్నారు, పూజలు చేసుకుంటున్నాము, నివేదన చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాము? దాని వెనకాల మనమే ఉన్నది. ఏమండి అక్కడ మహానివేదనకి రాయమన్నారండి, శాల్తీలు రాస్తున్నాము. అక్కడ ఎలా రాస్తాము? మనం ఏం తింటామో వాటి గురించే రాస్తాం. అక్కడ పచ్చడి లేకపోతే ఏం బాగుంటుంది, పచ్చడి పెట్టాలి. కూర లేకపోతే ఏం బాగుంటుంది, కూర పెట్టాలి. పప్పు లేకపోతే బాగుండదు కదా, పిల్లలు అందరూ పప్పు అయితే తింటారు, పప్పు అని ఆలోచించి మనకు తగ్గట్టుగానే మనం అక్కడ. కానీ అక్కడ మధ్యలో కనెక్షన్ ఎక్కడంటే మనం వండుకుని మనమే రాకాసల్లే తినకుండా కాస్త తీసుకొచ్చి ఒక దీక్షను పెట్టుకుని దేవుడి దగ్గర అయ్యా నీ ప్రసాదం అయ్యా, ఏదో ఏది తెలిసి చేసామో తెలియక చేసామో ఏదో వేసి అన్నీ కలిపి తీసుకొచ్చి నీ దగ్గర పెట్టాం కాబట్టి గో నీకు నివేదన చేస్తున్నామని మనసారా అందుకునే అంటాం. చేతులు ఒప్పకండి, చేతులు చూపించేకండి, మనసారా పరమాత్మకి తినిపిస్తున్న భావన ఎక్కడండి? మనమండి మనసారా కనుక పూజ చేస్తూ అక్కడ చేసే ప్రతి చర్యని మన మనసు అనుభవిస్తూ ఉంటే మన నివేదన పెట్టినప్పుడు గుర్తుగా కూడా మనకి ఇది భగవంతుడి పేదాన్ని ఒక మెతుకుండిపోతుంది చూసుకోండి కావాలంటే, అంటే నా అనుభూతి. ఎందుకంటే నువ్వు అలాగే చెప్పి చేయాలి, నీ చంటి పిల్లకి నువ్వు తినిపిస్తున్నప్పుడు అక్కడ ఉండదు, వాడికి తెలిస్తే వాడే తినేవాడు కదా, వాడు తింటేలా నువ్వు తినిపిస్తున్నావు. టైం చూసి ఏ టైంకి ఏది ఇవ్వాలో తల్లి చూస్తోంది, తల్లి చూడకపోతే తండ్రి చూస్తాడు ఇక్కడ కదా. చూసినప్పుడు ఆ పిల్లవాడి దగ్గర వాడు కొంచెం నువ్వు నోట్లో పెట్టుకొని కలగల కలగల నవ్వాడు అనుకోండి, నువ్వు ఎంత ఆనందంగా ఉంటుంది. మరి ఆనందం మన భగవంతుడి దగ్గర కూడా దొరుకుతుంది. వాడి దగ్గర స్వార్థం లేదు, భగవంతుడి దగ్గర నిస్వార్థమే. అందరూ తనకు బాగుండాలి, వాళ్ళే బాగుండాలి అక్కడ. ఇక్కడ తరాతమ అనేటువంటి భేదం దేవుడి దగ్గర లేదు, మానవుడి దగ్గర ఉంటుంది. అందుకని ఇక్కడ వ్యక్తంగా ఉన్నప్పుడు మనం ఇలా చేయగలుగుతున్నాము, కానీ వ్యక్తంలో కూడా అవ్యక్తమైనటువంటి సేవ మనకి ఈ విధంగా జరుగుతూ మనస్సు నిరంతరము ఏది అవ్యక్తోపాసనలో మనం నిరంతరము కూడా గుర్తిస్తూ ఉండాలి, వెళుతూ ఉండాలి. ఎందుకంటే లోపల ఒక అవ్యక్తమైనటువంటి శక్తి ఉండబట్టి ప్రపంచమంతా ఇలా ప్రకాశిస్తోంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అందుకని మనం ఏంటంటే చెప్పుకునేవి అనౌన్స్ చేసేవి సత్సంగాల కింద మనం పెట్టుకున్నాం. సత్సంగంలో ఏంటంటే సత్యం అనేటువంటి విషయం, సత్యము ఈజీక్వల్ టు భగవంతుడు మహాత్ముడు, సత్యం అంటే అది. నీకు సత్యనారాయణ స్వామికి నేను మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీనారాయణమూర్తికి తేడా ఏమన్నా ఉందా? ఉండదు, ఉండదు. కానీ అక్కడ మనకు అలవాటు అయి ఏం చేస్తామంటే సత్యనారాయణ వ్రతం చేస్తే ఆ అన్నవరం సత్యనారాయణ స్వామి విగ్రహం మూర్తే ఉండాలి. కొంతమంది ముందు సైక్లాస్కి వెళ్ళదు. అప్పటిదాకా గోడను ఉన్నటువంటి సత్యనారాయణ స్వామిని కిందకి దింపుతారు. సత్యనారాయణ వ్రతం చేయాలంటే దింపుతారా లేదా? ఎందుకంటే మనం రూపనామాలకి లోబడిన వాళ్ళం. అందుకని అప్పుడు దాకా ఆయనకి ఏం ఉండదు, గోడ మీద ఉండి చూస్తూ ఉంటాడు. వీళ్ళు తిరుగుతూ ఉంటే తింటూ ఉంటే ఏది, ఇప్పుడు అర్జెంటుగా సంవత్సరానికి ఒకసారైనా సత్యనారాయణ వ్రతం చేసేయాలి అంటే పాపం అప్పుడు గోడ మించి కాస్త అప్పుడు దుమ్ము దులిపి కాస్త తడుగుడ్డ పెట్టి తెలిసి అప్పుడు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆయనకు దండ వేసి పుష్పం పెట్టి అప్పుడు నువ్వు దేవుడివి సూర్యుడివి, మనకు బాగా అలవాటు అయిపోయింది అది. కానీ అందరిలోనూ మన దేవుణ్ణి చూడడం నేర్చుకోవాలి. అందరిలో అంటే అక్కడ ఉన్న మూర్తుల్లోనే కాదు, ఈ కదిలే మూర్తుల్లో కూడా ఆ దేవుడే ప్రకాశిస్తున్నాడు, దేవుడే అన్నిట్లో ఉన్నాడు. ఎవరి మనసు వాళ్ళని బాధ పెడుతోంది, అది మానవుడు కాబట్టి మానవుడు అంటేనే మనసు ఉన్నవాడు అని. కాబట్టి ఈ మానవుడు ఎవరి కర్మలు వాడేసుకొచ్చే జీవితంలో ఉన్నాడు, ఎవరి కష్టాలు వాడు పడుతుంటారు చూసే మనకు అవసరం లే, చూసే మనకి ఏది కావాలి అందులో పరమాత్మ ఉండబట్టే అది ప్రకాశిస్తోంది అనేటువంటి నిండైనటువంటి పరిపూర్ణ దృష్టికి మనం రాగలిగితేనే మనకి మానవ జన్మ వచ్చినందుకు చరిత్రార్హత అవుతుంది. అందుకని అక్కడ ఇలాగా మనం ఇది పరిపూర్ణంగా వ్యక్తము అవ్యక్తము, ఖండము అఖండము, ఖండం అంటే భిన్న భిన్నము, అఖండము అంటే అంతటా. అందుకని ఇలాగా అన్నిటినీ కూడా అన్నిటిలో ఉన్న పరమాత్మ తత్వాన్ని మనం గుర్తించడం కోసం మనం ఈ సత్సంగాలు పెట్టుకున్నాం. ఎందుకంటే మనం సాయంత్రం మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్కి వెళ్ళిపోతాం కాబట్టి మళ్ళీ ఇవాళే ఆదివారం, మళ్ళీ రేపు అందరూ దొరుకుతారో దొరకరో కదా, దొరికినప్పుడే కొంచెం ఏదో కాస్త చెప్పుకోవాలి కదా. అందుకని ఇది ఇవాళ రేపటితో పాటుగా ఖాళీ నిద్రపోవడానికి రాలా, నిద్రపోతే టికెట్ పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ నిద్రపోతే టికెట్ 1000 pounds చచ్చినా నిద్రపోదు, చచ్చినా నిద్రపోదు. నువ్వు ఇక్కడ నిద్రపోవాలంటే 1000 pounds ఇక్కడ పెట్టు. అలాగా మనందరం కూడా మెల్లమెల్లగా ఎదిగి ఎదిగి మనం పూర్వం నుంచి ఎన్నో సంవత్సరాలుగా ఎన్ని సంవత్సరాల నుంచి చేసుకొస్తున్నాం, 2009 నుంచి మనం 2009 అంటే ఎన్ని సంవత్సరాలు, 17 సంవత్సరాల్లో మధ్యలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కరోనా ఆపింది కదా. అలాగైతే మొత్తానికి ఏదో కొన్ని సంవత్సరాల నుంచి గురుదేవులు ఇలా తక్కువస్తున్నారు. 2 years నుంచి మనకు ట్రస్ట్ కూడా నడుస్తుంది ఇక్కడ, అందరూ గమనించాలి. ఎందుకంటే బాబు సత్సంగ సొసైటీ అని ఒక గురుదేవులే మనకి ఆ నామధేయాన్ని SHKVP బాబు స్పిరిచువల్ సెంటర్ అనేటువంటి పేరుని స్వామివారు అమెరికాలోనే పెట్టి ఉంచారు. అక్కడ మనం సెంటర్ని ఓపెన్ చేసి మనం ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకున్నామో అదే సంవత్సరం వచ్చి ఇక్కడ కూడా రిజిస్టర్ చేయటం జరిగింది. కానీ ప్రచారం బాగా చేసుకుంటేనే మనకేం కావాలి అంటే ప్రచారం చేసుకోవాలి, మనం కార్యక్రమాలు కూడా చేసుకోవాలి. ఇప్పుడు అందరిలోనూ ట్రస్ట్ అనేటువంటిది, పూజలు చేస్తే ట్రస్ట్ అవుతుందా? ఏం చేస్తే ట్రస్ట్ యొక్క ధ్యేయం? సేవ, సర్వీస్ చేయాలి, అందరి యందు ఉపయోగపడడానికి సర్వీస్ చేయాలి. ఆ సర్వీస్లో నేను ఇంత గొప్పగా చేశాను, నేను ఇక్కడ ఇది బూడిది గుమ్మడికాయ హల్వా పెట్టాను సేవకి అంటే అది కాదు ట్రస్ట్ యొక్క గోలు. ఆకలేసిన వాడికి మనం ఏదైతే సామాన్యంగా మనం తీసుకుంటున్నామో అటువంటివే మనం అందరికీ కూడా ఆకలిగా ఉన్నవాడికి ఏది కాస్త ప్రసాదాన్ని అందించేట్టు, అలాగే ఎక్కడైతే కాస్త బట్టలు అవి లేకుండా బాధపడుతున్నారో వారికి వస్త్ర సేవ. ఎందుకంటే మనం మెయిన్ ట్రస్ట్ చేస్తుంది ఇండియాలో, మనకి ఇండియాలో మెయిన్ ట్రస్ట్లో ఇవన్నీ చేస్తాం, వస్త్రదానం, విద్యాదానం, వైద్యదానం, అన్నదానం ఇవన్నీ కూడా మనకి జరుగుతున్నాయి. అది మెల్లమెల్లగా మీ మీ దేశాల్లో కూడా మీరు అటువంటి వాటిని పెంపొందింపజేసుకుంటే ట్రస్ట్ మరింత ప్రకాశిస్తుంది, ట్రస్ట్ మరింత ప్రకాశిస్తుంది. దాని వెనక సీక్రెట్ ఏంటంటే నేను ఎవరికో పెట్టట్లా అంతటా ప్రకాశిస్తున్న భగవంతుడి సేవ చేసుకుంటున్నాను. ఉన్నవారిని పిలిచి పెడితే ఏమండి నేను వెళ్ళిపోవాలండి అర్జెంటుగా వెళ్ళిపోవాలి నాకు వేరే పని ఉంది అందుకని వెళ్ళిపోవాలి అర్జెంటుగా ఈసారి వదిలేసేయండి నన్ను అనేవాళ్ళు ఉంటారు. కానీ ఆకలి కొన్నటువంటి వారు ఏమంటారు, అయ్యో దేవుళ్ళలాగా వచ్చి పెట్టావమ్మా, నాకు నాకు దేవుడు నీ ద్వారా ప్రసాదం పంపించాడు, దేవుడు నిన్ను చల్లగా చూడుగాక అది ఎవరి భాషలో వాళ్ళు చెప్తారులేండి, యేసు నిన్ను చల్లగా చూడుగాక అని ఎవరి భాషలో వాళ్ళు చెప్తారు. ఏదైనా దేవుడే, మన సాంప్రదాయం ప్రకారం ఎవరిని మనం మన కాలేదంటూ ఏం లేదు, గుర్తించే వాళ్ళ కర్మను పట్టుకుంటుంది అంతే. అందుకని అట్లాగా మన ట్రస్ట్ ఇంకా ఇంకా ప్రకాశించాలి, అందరూ కలిసిమెలిసి చేసుకోవాలి. అమ్మ వస్తే కలవడం అనే కాదు, అమ్మ రాకపోయినా మీరందరూ కలుస్తూ ఉండాలి నెలకు ఒక్కసారైనా. ఎక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ పోని జోన్ కింద కలిసినా వేరు వేరు జోనుల్లో మీరు మీరే పెట్టుకోవాలి, రాలేదని ఊరుకోకండి, తప్పకుండా రండి అని పిలవండి. పెళ్ళికి ఎలా పిలుస్తారో తప్పకుండా రండి, మీరు లేకపోతే మాకు చాలా చిన్న పోతాం, పోని మీ ఇంట్లో పెట్టుకుంటే పోని మేమంతా వస్తామండి, తప్పకుండా వచ్చేస్తారు మన ఇంట్లో. పోని మీరు ఇక్కడికి రాలేదనుకోండి, పోని మీ ఇంట్లో పెట్టుకోండి, ఈ నెల మేమంతా మీ ఇంటికి వస్తామనండి అంటే అమ్మ అమ్మ చాలా సర్దుకోవాలి కదా, అందుకని అప్పుడు నాలాంటిదైతే పెడుతున్నాడు, అయితే ఒకసారి మీ ఇంటికి వచ్చి చూస్తాను ఎలా చేయాలో ఏంటో, ఆ తర్వాత నాకు వీలైనప్పుడు పెడతాను అంటాను. అమ్మ లౌక్యం కదా మరి, లోకంలో ఉన్నావా మజాకాన. అందుకని అందరూ కూడా ఒకరికొకరు సహాయపడుతూ చక్కగా మనది ఒక వసుధైక కుటుంబం కింద మారాలి. కానీ ఏది ఈ సాంప్రదాయం ఇండివిజువల్గా గోడలు కట్టుకొని ఈ మధ్యలో మనం లేవు, మనకి గోడలు లేవు, ఆధ్యాత్మిక కుటుంబానికి గోడలు లేవు. అక్కడ ఏముంది, గోడలు లేవు, స్వార్థం లేదు, అక్కడ ఎంత ఉంది, అనంతమైన ప్రేమ ఉంది, భగవంతుడి ప్రేమకు మనం వారసులం. దానికి ఏంటండి లెక్క, మనకి కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటుంది అది, మనం నమ్మాలే కానీ నమ్మి చెడ్డవాడు ఎవరూ లేరు, నమ్మితే బంగారు పిచ్చుగా. అందుకని మన మనసు విశాలం చేసుకోవాలి, విశాలం చేసుకుంటే అందులో ప్రకాశించేవాడే నీ ఆరాధ్య దైవం, మనం ఆశ్రయించిన భగవంతుడు. కాబట్టి అందరూ కూడా పెద్ద మనసు చేసుకుని చక్కగా ఈ ట్రస్ట్ని మీరు ఇంకా ఇంకా అభివృద్ధిలో తీసుకొస్తుంటే, నేను సంవత్సరానికి ఒకసారి కాదు, కావాలంటే 2 సార్లైనా వస్తా, 3 సార్లైనా వస్తా. కానీ నాకు నిండైన ట్రస్ట్ అని చెప్పాలి కదా. మరి భక్తులు అనేకం ఉండి మనం పెంచాలి చక్కగా. ఏంటంటే ఇక్కడ సాగట్లేదండి మనం మైదానంలోకి వెళ్దాము అనాలి, అంటే మన డబ్బులు ఎక్కువ ఖర్చు కాకూడదు ఇలాంటి వీటి బానికి, ఇలాంటి దానికి మేము కళ్యాణ మండపం తీసుకున్నామండి, అది రోజుకి $2,000 అంటే అస్సలు నచ్చదు బాబుజీ, మాతాజీకి అస్సలు నచ్చదు. మీరు కష్టపడి సంపాదించుకొని వీటి మీద పెట్టడానిక, మనం ఎక్కడ కావాలంటే అక్కడ మాట్లాడుకునే మాట బోధ అయి ఉండాలి, మనం మాట్లాడుకునే మాట భగవంతునిది అయి ఉండాలి, మనం ఆలోచించే ఆలోచన నీ నీ ఆరాధ్య దైవాన్ని గురించి ఉండాలి, మనం తీసుకున్నాము అంటే ప్రసాదమై ఉండాలి, అది ప్రసాదమై ఉండాలి అంటే నీ దృష్టి అంతకి మారాలి. అంతేగాని ఇంట్లో వండుకున్నాము తిన్నాము పిండకూడు మాటలు ఏమీ వద్దు అని, అందుకని అలా ఉండాలి. కాబట్టి మన ట్రస్ట్ ప్రకాశించాలి. బాబు అనేటువంటి వారు పాపం ఎంత త్యాగం చేశారు, మహాత్ములు మీకు చాలామంది తెలియకపోవచ్చు కానీ మీరు మహాత్ములు చరిత్రలు చదివితే మీ అందరికీ తెలుస్తుంది వారి త్యాగం. వారు వారి కోసం ఏం చేసుకున్నారండి, వారి కోసం చేయాల, మన కోసమే చేశారు అంతా, జనాల కోసమే, భక్తుల కోసమే, రాత్రి పగలు అనుకోకుండా, నిద్రాహారాలు లేకుండా. ఆయన స్వామివారు రిక్షాల్లో తిరిగిన సందర్భాలు ఉన్నాయి, నన్ను రిక్షాల్లో తిరగనివ్వట్లే ఇప్పుడు, నాకు అదే అనిపిస్తుంది. మమకారం ఉండకూడదు మమకారం ఉండకూడదని మహాత్ములు చెప్తారు కానీ ఈ పెంచుకున్న వాళ్ళతో చాలా మమకారం ఉందా అనిపిస్తుంది. నేను సిటీ బస్సులో వెళ్దామంటే వెళ్ళలేనమ్మా, నేను వెళ్ళి అక్కడ ఉంచునేసరికి ఎవరో వచ్చి ఎక్కడమ్మా అంటారు, అక్కడ సిటీ బస్సు కోసం కూర్చున్నా ఎక్కమంటారు. లేదు నేను మామూలుగా ఏది మామూలుగా 3 టైంలో వెళదాం మామూలుగా అనుకున్నా కూడా ఎవరో దొరుకుతారు అక్కడ, తప్పదు అక్కడ ఇక అది ఎక్కకుండా తప్పదు. ఓహో ఇదే కోసం భగవద్ అనుగ్రహం అంటే అనిపిస్తుంది. అందుకని మనందరం కూడా భగవంతుని ఆశ్రయించి చెడిన వాళ్ళు ఎవరైనా ఉన్నతమైన స్థితికి వచ్చారు. ఇప్పుడు మీ అందరి స్థితిగతులు కూడా ఆలోచించండి. ఒకప్పుడు మన స్థితి ఎలా ఉంది, ఎందుకంటే మనం అందులోంచే వచ్చాం పైకి. మీరు కూడా వచ్చారా, కాళ్ళ నొప్పులు పెడుతున్నాయి విడరా, ఏదో మాట్లాడదాం నుంచున్నావు కదా, ఇస్తాను అవకాశం. నీ వెనకాల వాడు తిట్టుకుంటున్నాడు ఈ ఫ్రెండు. చెప్తున్నా వస్తున్నా, దారిలోనే ఉన్నా, 1 గంట దాటిపోయింది. అందుకని మనం ఎక్కడి నుంచి అడుగు వచ్చా, అది అందరూ ఒకళ్ళొకళ్ళు. ఎందుకంటే వ్యక్తిత్వ భావాలు వేరుగా ఉంటాయి, శరీరము తత్వం వేరండి, ఎవరి స్వభావం వాళ్ళకు ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుంటేనే ఉంటుంది మన భావన. ఒక భార్యాభర్త ఉన్నారంటే మాట అనుకోకుండా ఎక్కడ ఉంటారండి, మీరు అనుకున్నారు నేను అన్ను, ఎందుకంటే సూచన అక్కడే వచ్చింది. వెంకటేశ్వర స్వామి పద్మావతి అనుకున్నారు కదా, నారాయణమూర్తి దగ్గరే వచ్చింది కదా, అలాగే పార్వతి పరమేశ్వరుల దగ్గర కూడా ఉంది. అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉండదు. ఏమండి నాకేదో తృప్తి వచ్చి ఏమే ఒక్కసారి కదా తల మీద ఇలా వేసాను, అంతకే నువ్వు కోపించాలా అన్న భర్త ఉండడా ఏంటి, సరదాగా మొట్టరే మీ మొగాళ్ళు మొట్టరా, మీకు మొట్టరా, అబద్ధం చెప్పకండి, చదవడమేనా అంటే అది అంటే పూర్వం మన వాళ్ళు నిప్పుల మీద కారం వేసేవాళ్ళు. పూర్వం మేము చదువుకోకపోతే అల్లరి చేస్తుంటే ఇప్పుడు అలాంటివి కూడా లేవు. గదిలో పెట్టేసే చీకటి గదిలో అదేంటి బొగ్గులు కుంపుడు పెట్టి దాని మీద ఎన్నిమిరపకాయలు కారం వేసేసి వాళ్ళు తలపెట్టేసి వెళ్ళిపోయేవారు. ఇక్కడ కూర్చున్న వాడికి దగ్గొచ్చి వచ్చి దగ్గలేక అప్పుడు వాడు నేను చదువుతా అని వాడు అనేంతవరకు తలపీసేవాళ్ళు కాదు. అలాగా ఇప్పుడు మారింది, అంత ప్రపంచం అంతా మారింది కదా. ఇప్పుడు ఏంటంటే ఇంట్లో పోగు, ఇంట్లో ఏంటంటే మా కోమలు చూపిస్తూ ఉంటుంది వాళ్ళ ఆయన మీద. ఎప్పుడైనా వీళ్ళు మాట్లాడుకున్నారు అంటే ఇంక మేము ఇద్దరి మధ్యలో మనం ఏం చేయడానికి ఉండాలి, ఇంకో సహస్రనామాల అష్టోత్తరాలు వచ్చేస్తుండే దగ్గర ఉంటారు కదా. కాకపోతే వెంటనే ఇది మాత్రం తక్కువదేంటి, అంత అనేసి ఆ తర్వాత అది కాదని వాడి బతిమాలతాడు అనుకో, నెక్స్ట్ వచ్చేది ఒక బంగారు పోస్తే ఏదో ఒకటి అంతే అంటే కాక అనమాట. మిమ్మల్ని కూడా నేర్పుతున్నా, మీరు కూడా అలాగని, మీరు కూడా అలాగా పడినప్పుడు పడేయాలి, ఆ తర్వాత చక్కగా ఒత్తాలి, ఆ తర్వాత ఏ సమయానికి ఏది అడగాలో ఎలా ఉండాలో నేర్చుకోవాలి. అది గురుదేవులు పెళ్లి చేసిన పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి అప్పగిందలు చేసేవారమ్మ మా గురుదేవులు. చెబుతూ అమ్మ నువ్వు ఇక్కడి నుంచి నీ పుట్టిల్లు కాదు, నీకు అమ్మ నాన్న అందరు కూడా అత్తమామలే, నీ మరిదిను ఆడబడుచున్నారంటే నీకు పిల్లలు లాంటి వాళ్ళు, ఇప్పుడు అది నీ ఇల్లు కానీ ఇంకా నువ్వు అక్కడ విషయాలు తీసుకొచ్చి ఇక్కడ చెప్పడం, ఇక్కడ విషయాలు తీసుకెళ్ళి అక్కడ చెప్పడం అవన్నీ మానేయాలమ్మా అని చెప్పి భర్త వెంక చూసి, అమ్మ ఆడపిల్ల పాపం అన్నీ అక్కడే అనుకుంది కానీ నిన్ను నమ్మి అన్నీ వదులుకొస్తుంది నీ దగ్గరికి, నువ్వు మరి ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో భద్రంగా, నువ్వు బయట ఎక్కడో తినేసి వచ్చి నాకు ఆకలియట్లేదు అనకు ఇంటికొచ్చి చక్కగా ఆమె నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది, వండి పెట్టి బాగా ఆకలిగా ఇంటికి వచ్చి నువ్వు పెట్టవేని పెట్టి ఎంత బాగా చేసావని మురిపిస్తూ ఉండు నీ భార్యని, ఇవన్నీ చెప్పేవారమ్మా. ఇప్పుడున్న కావలసిన ధర్మమే అది, బయట ఏమో ఏ పిజ్జానో ఏదో తిని వచ్చేసేయి, ఇంటికి వచ్చిన దేవుడు శుభ్రంగా వేడిగా కూర వండితే ఎప్పుడు వండే ఆ వంకాయ కూర వండేసే నాకు అని అనకుండా ఉండాలి కదా. అందుకని అలాగా కాకుండా చక్కగా మంచిగా మాట్లాడుకుంటూ చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకుంటే అది అన్యోన్య దాంపత్యం అంటారు. దాన్ని అన్యోన్య దాంపత్యం, ఇది కూడా ఒకరినొకరు అనుకోవటంలో కూడా ఇంకా ప్రేమ పుట్టుకొస్తుంది. కొద్దిగా ఎవరున్నారు పాపం దానికి ఎవరున్నారని మూడు అనుకుంటాడు, ఆయనకు మాత్రం ఎవరున్నారు పాపం తల్లి తండ్రి అందరినీ వదులుకుని పాపం మాకు సంపాదించి పెట్టాలనే కదా ఇంత దేశం అందరినీ వదిలిపెట్టి వచ్చారని అనుకోరండి మీరు, ఆడవాళ్ళు ఎంత పెద్ద హృదయం ఇది కదా, ఎంత పెద్ద హృదయం, మీకు అర్థం కావట్లేదు నా మాటలు, మీరు నవ్వట్లేదు ఈ పెద్దాన్ని నవ్వటం లేదు నీ ఉన్నాయి. ఓకే అందుకని అలాగా మనం మంచిని ఆలోచించాలి, మన ప్రార్థనలో ఉంది మంచినే ఆలోచిస్తూ మంచినే చేస్తూ అలా. కాబట్టి మనం కూడా ఇంకా ఉన్నతోన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి. ఎందుకంటే మీరు ఇల్లు ఎలా పెంచుకుంటున్నారు బాబు మహారాజుకు కూడా, అలాగే కొంత సేవకి, అంటే ఇల్లు ఆశ్రమం కాకూడదే ఉంది మనకి, నిజంగా ఇక్కడ ఆశ్రమంలో ఉన్నట్టుంది. నేను ఎవరో చెప్పారు నిన్నో మొన్న, బయట ఖాళీ స్థలము, పిల్లలు ఆడుకోవడానికి ఆ గార్డెన్ను, మీ బాధ మీది మా బాధ మాది అన్నట్టు పోయారు అంతే వాళ్ళు. వాళ్ళు పోయారు అక్కడికి అంతే. ఇక మీ బాధ ఏదో మీరు పదండి. ఆశ్రమం పుట్టారు. అదే నువ్వు కూడా పెడతావుగా మీ ఇంట్లో తలుపులు కూడా పెడతావు మళ్ళీ మాట్లాడు. కాకపోతే మీరేమో ఇలా అలంకారం చేస్తున్నాను, నేనేమో ఇలా అలంకారం చేసుకోమంటాను. అంతే కష్టపడి బోళ్ళని మోసుకొచ్చారు అక్కడి నుంచి. బోల్ని బాగుంది. అందుకని మనలో ఉన్నటువంటి ప్రేమని, అటువంటి భక్తిని మనం ఇంకా ఇంకా పెంపొందింప చేసుకుంటూ మన జీవితాన్ని సదా ఆనందంలో నిలవాలండి. ఈ ఆనందం అనేది బయట పదార్థాల్లోనూ వస్తువుల్లోనూ వచ్చేటువంటిది కాదు. అది కేవలం సుఖమే, సంతోషమే. సంతోషానికి ఆనందానికి తేడా ఉంది. ఆనందం అంటే బ్రహ్మానందం. తనలోకి తాను చూసుకుని ఆనందించే ఆనందం ఏదైతే ఉందో అది తన సిరి, తన సంపద, తన సొంతం. అది ఎవ్వరూ కొల్లగొట్టుకులే వెళ్ళలేరు. వాళ్ళని పూసుకుంటే మనకి మంచి భావన మనకు కూడా కలుగుతుంది. అటువంటి మంచిని పెంచుకోవాలి. అలాగే మనకి ఇక్కడ యుఎస్లో కూడా, అక్కడ కూడా హోరా హోరి ఆశ్రమాలకి స్థలాలు వెతుకుతున్నాయి దాకా వచ్చింది. అందుకని అక్కడ ఎప్పుడు భగవంతుడు ఇస్తాడో మనకి తెలియదు. ఆశ లేదు, నిరాశ అంతకంటే లేదు. గురుదేవులు చెప్పారు కాబట్టి ఇది ప్రచారం చేసుకుంటూ వెళ్ళటం అనేది జరుగుతోంది. మన ఇండియాలో అయితే గురుదేవులు ఎంత అనుగ్రహ స్వరూపం అంటే, మనకు ఇప్పుడు 9 చోట్ల ఆశ్రమాలు నెలకొన్నాయి. ఇప్పుడు 9 ఆశ్రమాలు అంటే, 1 ఫస్ట్ నంబూరు కాళీవన ఆశ్రమం ఫస్ట్ది. తర్వాత స్వామివారు ఇక్కడ ఉంటూనే నిండ్రకొల్లులో స్వామివారి ఆజ్ఞ మేరకు ఒక ఆంజనేయ స్వామి గుడి కట్టుకుని స్వామివారి పాదుకలు ఇచ్చారు స్వయంగా అక్కడ. అక్కడ వాళ్ళందరూ, ఆ ఊరి వాళ్ళందరూ కూడా పూర్వం ఉన్నటువంటి డాక్టర్ వెంకటరాజు గారి ద్వారా వాళ్ళందరూ కూడా మంచి విషయాలన్నింటినీ నేర్చుకుని బాబుయందు భక్తిభావనతో వారు ఉండటమే కాకుండా ఏర్పరిచిన అక్కడ ఒక సంస్థ ఉంది పెద్ద నిండ్రకొల్లు. అలాగే పెద్ద నిండ్రకొల్లు వచ్చింది కదా అని హైదరాబాద్ వాళ్ళు, వీళ్ళ మళ్ళీ మాట్లాడితే చరణ్ వాళ్ళ నానమ్మ, నీ నానమ్మేనా, వీళ్ళ నానమ్మ గారు ఒక స్థలాన్ని ఇచ్చి అక్కడ ఆశ్రమం చేయమని, లేకపోతే ఆశ్రమాలు చేయాలన్న ఉద్దేశం లేదు అసలు. అలాంటిది మీరు స్థలం ఇచ్చి అక్కడ ఆశ్రమం పెట్టాలి అన్నారు ఆవిడ. అది కూడా ఆకర్షణలో కళ్ళు కూడా కనిపించట్లేదు ఆవిడకి. ఆఖరి స్టేజ్లో ఉండగా కాదు కూడదని చాలా నాళ్ళు తిప్పాను ఆవిడ్ని. ఎందుకమ్మా బంధన, ఎవరి వాళ్ళకుంటే బాగుంటుందని. కాదమ్మా, నువ్వు తీసుకుంటే కానీ నా మనశ్శాంతి లేదు అని అట్లా వచ్చినటువంటిది హైదరాబాద్ ఆశ్రమం. వీళ్ళ తాతగారు, వాళ్ళ తాతగారే అంత వీర్రాజు గారని అక్కడ నిండకొల్లో ఆయందే అంత అసలు పాపం. అక్కడ సేవలు ఇప్పుడు చేసేవాళ్ళు కూడా వీళ్ళ కుటుంబాలే. చుట్టూ దానికి తగ్గట్టుగా ఇల్లు కూడా ఉన్నాయేమో, అసలు నేను వెతుక్కోక్కర్లే. నాకు నంబూరు ఆశ్రమంలాగా జరిగిపోతూ ఉంటుందో నిండకొల్లు కూడా నేను ఆలోచించను అసలు. అక్కడ అంటే జరిగిపోతాయి అంతే. చిన్న చిన్న పిల్లలు కూడా అందరూ పూజలు చేయించేస్తారు. మళ్ళీ మాట్లాడితే వీళ్ళు కూడా చిన్నప్పటి నుంచి వస్తేనే ఇప్పుడు మర్చిపోయాడు. అది చిన్నప్పుడు అన్నీ వచ్చాయి, ఇప్పుడు మర్చిపోయాడు. అమ్మాయి చూసుకో, ఎక్కు పైసం పెట్టు మరి, ఏం పర్వాలేదు, నేనున్నా నీకు. మీ మంత్రాలు అవన్నీ మీరు రావాల్సిందే, లేకపోతే మీకు అన్నం పెట్టనని చెప్పు. తినేవాళ్ళని అలా చేశారు బాబుజీ. రోజుకి 1 రూపాయి తీసుకొస్తేనే భోజనం పెట్టమన్నారు ఆ కాలంలో. తినేవాళ్ళకి మగవాళ్ళు సంపాదించటం లేదని రోజుకి 1 రూపాయి తీసుకొస్తేనే భోజనం పెట్టమన్నారు ఆడాలని. చచ్చినట్టు 1 రూపాయి కాదు, 10 రూపాయలు అయితే తీసుకొచ్చారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కోటీశ్వరులు అయిపోయారు. అంటే ఇక్కడ మనకి ఈ సంపదకి వెళ్దాం, మర్చిపోతే ఈ డబ్బులు శాశ్వతం కాదు. ఈ డబ్బులు కూడా ప్రకాశించాలంటే ఇది నామధనం అనేది మనకి మిగలాలి. ఇంట్లో హార్మోనీ పెట్టుకొని, లేకపోతే అక్కర్లా, నీ ఫోన్లో కూడా హార్మోనీ వస్తుంది చూసుకో. అది కూడా యాప్ నా దగ్గర ఉంది. ఇప్పుడు కావాలంటే శృతి పెట్టి ఉంది, హార్మోనీ ఉంది. నేను హార్మోనీని వాటి కోసం వెతకను. నా హార్మోనీతో నేను ముందుకెళ్ళగలం మనం, ఉపాయం ఉంటే. అందుకని చక్కగా ఎందుకు మర్చిపోవటం, వచ్చిన విద్యను మర్చిపోకండి, నేర్చుకోవాలంటే చాలా కష్టం. అలాగ వారిది నిండకొల్లు. అలాగే తర్వాత హైదరాబాద్ ఏర్పడింది, మీరు లెక్క పెట్టండి, 3 అయినాయి. ఆ తర్వాత గుండుగొల్లు వచ్చింది, 4 గుండుగొల్లల్లో. ఆ తర్వాత బెంగళూరు వచ్చింది, 5. ఆ తర్వాత ఇది జలగాం మహారాష్ట్ర వచ్చింది, అంటే లైన్లో వస్తుందని జలగాం మహారాష్ట్ర వచ్చింది, అది 6. ఆ తర్వాత భీమవరం 2 సంవత్సరాల క్రితం మనం ఓపెన్ చేసుకున్నాం, స్వామివారి అనుజ్ఞ అది. కాబట్టి దానికి అన్నిటికీ హిస్టరీలు ఉన్నాయి. ఖాళీ ఉంటే చెప్పేదాన్ని మరి, స్వామివారు ఎలాగా మనకి వాటిని అన్నిటినీ ప్రసాదించారు అని. భీమవరం వచ్చింది, అక్కడికి 7 అయినాయి. పావులూరు, పావులూరులో అవధూత ఇంద్ర సరస్వతి స్వామీజీ వారి సాంప్రదాయం, అది వారు మనకి దత్తత ఇచ్చారు. అందుకని ప్రకాశం డిస్ట్రిక్ట్ అక్కడ ఉన్నది. ఇంకా కదులుతోంది, కామేపల్లి అనేది కూడా కదులుతోంది. మరి ఏమవుతుందో, భగవంతుడు ఏం చేస్తాడో. ఆశ్రమాలు నాకు అవసరం లే, నాకు ప్రతి ఆశ్రమంలో సేవలు జరగడం కావాలి. అది వాళ్ళని అంటున్నా, మీరు ఉండే నడిపించండి, మీరు నా పిల్లలే కదా అని. అందుకు నా విధంగా నడుచుకుంటూ ముందుకెళ్ళి ఇప్పుడు లాస్ట్ 9వది శ్రీశైలం. శ్రీశైలంలో మన ఆశ్రమం కట్టుకున్నాము. రేపు 15వ తారీఖున ఓపెనింగ్ అవ్వబోతోంది. ఒక వారం రోజులు ప్రోగ్రాం ఉంది అక్కడ. మీరందరూ వీలు చేసుకుని వస్తే నాకు చాలా సంతోషం. లేదు, వీలు చూసుకుని రావడం కుదరదు, వీలు చేసుకుని వస్తామన్నా నాకు అభ్యంతరం లేదు. లేదు, ఇలా రెండు పక్షాల కుదరదు అనుకుంటే మీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, అక్కడ అందరినీ పంపించండి. అది మహాక్షేత్రం. అది శ్రీశైల క్షేత్రంలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక లింగం. ఎవరు? మల్లికార్జున స్వామి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక అమ్మగారు, ఆవిడ భ్రమరామదేవి. ఈ రెండు ఉన్నాయి మనకి శ్రీశైలంలో. అక్కడ ఆ శ్రీశైలంలో మనకి గురుదేవులు ఒక ఆశ్రమానికి మనకి స్థలం ఇవ్వటం గురుదేవుడికి ఈశ్వరుడికి అంటే కొన్ని చరిత్రలో మనకి ఏంటంటే, కార్తీక మాసంలో స్వామివారు పౌర్ణమి వెళ్ళినటువంటి, పౌర్ణమి వెళ్ళిన తర్వాత పాడ్యమి విద్య తదియల్లో అప్పట్లో 1961 నుంచి 65 వరకు 5 సంవత్సరాలు స్వామివారు మనకి అక్కడ సేవలు నిర్వహించారు గురుదేవులు. ఆ 3 రోజులు ఏంటంటే, ఒకరోజేమో సహస్రఘట్టాభిషేకం, మీరు గుర్తుపెట్టుకోండి, కార్తీక మాసం మల్లికార్జున స్వామివారికి దొరకడమే కష్టం. ఇప్పుడు ఇప్పుడు దర్శనానికి వెళ్తే దూరదర్శనమా, దగ్గర దర్శనమా, స్పర్శ దర్శనమా, ఇన్ని ఉన్నాయి అక్కడ. దానికి బోల్డంతా ఉండాలి, మళ్ళీ మనకి పెద్దలతో లెటర్స్ కావాలి, ఇవన్నీ. అంత గొప్ప, అంత బిజీ అయిపోయాడు ఇప్పుడు. అప్పుడు స్వామివారు సహస్రఘట్టాభిషేకం అంటే 1000 బిందులతో అభిషేకం అండి. ఒక ఒక లైన్లోంచి అక్కడ ఉన్నటువంటి దిగుడు బావులు ఉన్నాయి అక్కడ, వాటికి గంగల పేర్లు ఉన్నాయి. అందులోంచి ఒక లైను నిండు బిందులు ఇస్తుంటే ఇంకో లైన్లో ఖాళీ బిందులు వెళ్తుండేవి. అంతకుముందు సాక్షాత్ గురుదేవులు విఘ్నేశ్వర పూజ చేసేవారు, మహాన్యాసం ఉండేది. అలాంటి ఉండి లోపల అభిషేకం దగ్గర అభిషేకం చేస్తుండేవారు స్వామివారు. ఇది అటువంటి సన్నిధి. ఏది పాడ్యమి తిథి అనేది, రెండో రోజు విధి అనేటువంటిది మనకి, ఏది పత్రి పూజ జరుగుతుండే. రెండో రోజు కుంకుమ పూజ, అమ్మవారికి లక్ష కుంకుమార్చన జరిగేది. అమ్మవారి సన్నిధిలో శ్రీచక్రాల దగ్గర అందరినీ కూర్చోబెట్టి లక్ష కుంకుమార్చన అంటే ఏంటి, లక్ష నామాలు చదవడం అంటే 100 సార్లు సహస్రం చదవడం. ఈ లోపల స్వామివారు ఒకే చోట కూర్చుని సాయంత్రం వరకు అలాగే ఉండేవారు. చుట్టూ మాత్రం అందరినీ ముందరే చుట్టూ ఉన్న కార్యకర్తలు అందరూ వెళ్ళి కూర్చోవటం, వాళ్ళు కూడా 1-2 సహస్రాలు చేసుకొని రావడం. మనలాంటి వాళ్ళందరూ కూడా నామాలు చదవడం. అప్పుడు ఎన్నిసార్లు చదవ 100 సార్లు నామాలు చదివితే అక్కడ 100000 అయిపోతాయి. మనకి ఆశ్రమంలో కూడా ఇప్పుడు లక్షనామాల పూజ అంటే అందరం కలిసి మనిషికి 1 34 మంది ఉన్నామంటే 3 సార్లు చదివితే ఏమవుతుంది, 1000 లక్షనామాలు పూర్తవుతాయి. అలాగా మనకు కూడా ఇప్పటికి కూడా ఆశ్రమంలో కూడా లక్షపత్రి పూజలు, లక్ష కుంకుమార్చనలు, స్వామివారి గురుదేవుల దగ్గర పెళ్ళవాలంటే మల్లెపూలతో లక్ష పూజ చేస్తే దెబ్బమ్మడ దిగి వస్తుంది. మగవాడికి అమ్మాయి, అమ్మాయికి మొగుడును. అలాగా పెళ్లి జరిగి ఎన్ని, ఇలాంటి పెళ్లి జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, అవుతున్నాయి కూడా ఇప్పటికి కూడా, గురుదేవుల దయా అనుగ్రహం. కాబట్టి అక్కడ స్వామివారు ఒకరోజు సహస్రఘటాభిషేకం, ఒకరోజు 100 కుంకుమార్చన, 3వ రోజు 100 పత్రి పూజ జరిగేది స్వామివారి దగ్గర. మళ్ళీ అందరూ లక్షనామాలు శివనామాలు చదువుతుంటే 100 పత్రి పూజ జరిగేది. దానిని పురస్కరించుకొని మనం స్వామివారిని ప్రార్థించడం జరిగింది. అక్కడ దేవస్థానం మనకి సైట్ ఇచ్చింది. ఆ సైట్లో మన ఆశ్రమం కట్టుకోవడం జరిగింది. ఆ ఆశ్రమం దేవస్థానానికి భిన్నం కాదు, కానీ మనందరం సేవలు చేసుకోవచ్చు. అక్కడ నిరంతరం అన్నదానం చేయాలి. స్వామివారు ఎవరు వచ్చినా ముందర భోజనం పెట్టండి అనేవారు. అందుకని స్వామివారికి అన్నదానం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆకలి కొన్నవాడికి నేను భాగవతం చెప్తానంటే ఎవరుంటారు చెప్పండి. అందుకని వివేకానంద స్వామి అన్నారట, నా ఏది వచ్చినటువంటి దరిద్ర నారాయణులు వచ్చారు ముందర, వారి సేవ చేయండి, ఆ తర్వాత నేను చెప్తా చెప్పేది అంటుండేవారట. అలాగే మనం కూడా ఏది భగవంతుడి దగ్గరికి, మనం కూడా జ్ఞానమని దరిద్రంతో వచ్చాం, జ్ఞానం ఫిల్ అవ్వాలి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి అటువంటి శ్రీశైలంలో గుడికి దగ్గరలోనే ఆ 5 సంవత్సరాల్లోనే నాకు శరీరం ఇచ్చిన నా తండ్రి గారు. అంటే నేను ఇంత దగ్గరగా గురుదేవులకి నేను దగ్గర అవడానికి కూడా కారణం ఆ తల్లిదండ్రులే. ఎందుకంటే మా తండ్రి గారికి నాకన్నా ఒక ముందు అన్నయ్య, ఒక 9 సంవత్సరాల క్రితం పుట్టి స్వామివారు వద్దంటున్న నామకరణం చేశారట. ఆయనకి అల్పాయుష్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత 9 సంవత్సరాలు తర్వాత మా నాన్నగారికి దీక్ష ఇచ్చారట గురుదేవులు. ఆ దీక్షకి అమ్మ పుట్టడం జరిగింది. అది కొంచెం అవన్నీ వాళ్ళకి మా అమ్మ నాన్నగారికి బాగా అనేక అనుభూతులు అలాగా జరిగింది. మా తండ్రి గారు కూడా అక్కడ 63వ సంవత్సరంలో స్వామివారి సన్నిధిలో, ఆయన కోరికట స్వామివారి సన్నిధిలో దైవ సన్నిధిలో భక్తులందరినీ మా నాన్నగారు అందరినీ పిలిచారట. బంధువులు కూడా పిలిచారు. అంటే మా భక్తులనే కాకుండా బంధువులు కూడా రండిరా, ఇంకెప్పుడు మీకు రండి, అక్కడ ఎంత బాగా జరుగుతున్నాయి పూజలు అని అలా బంధువులను కూడా అందుకని బంధువులందరూ కూడా చెప్పుకుంటారు. దేహ బంధువులందరూ కూడా మేము అప్పుడే చూసాము అని అందరినీ పిలిచి వారు శరీరాన్ని విడిచిపెట్టారు. శ్రీశైలంలో చరిత్ర 63 అంటే స్వామివారికిను మా గురుదేవులకి సరిగ్గా 25 ఇయర్స్ అండి. అది కూడా అంటే దైవ ఘటన కింద నాన్న పోయినది 63, స్వామివారి స్వస్వరూపంలో ఏమైంది 88. అంటే సరిగ్గా 25 ఇయర్స్ అండి. అది 25 ఇయర్స్కి అదే తారీఖు అండి, డిసెంబర్3 1963 నాన్నగారు అక్కడ శ్రీశైలంలో స్వామివారిలో లయించారు. స్వామివారు మనకి ఇంత అవకాశం ఇచ్చి అనేక రకరకాలైనటువంటి భక్తుల్ని అనుగ్రహిస్తూ స్వామివారు కూడా 3వ తారీఖు డిసెంబర్ 1988 స్వామివారు
స్వస్తండ్రి.
అది స్వామివారు ఒకసారి నాకు చూపించారు కూడా గురుదేవులు. ఆంజనేయ స్వామి పాదాలని, రాముడి పాదాలని గట్టిగా పట్టేసుకుని ఉన్న ఒక ఫోటో ఉంది. ఎక్కడంటే జేసార్ మూర్తి మన హైదరాబాదులో రైల్వే మూర్తి గారి ఇంట్లో, ఈ మూర్తి గారు అస్సాం మూర్తి గారు వారి ఇంట్లో ఒక ఫోటో ఉండేది. ఏంటి రాముడి పాదాలని ఆంజనేయ స్వామి ఇలా కౌగిలించేసుకుని ఆ ఫోటో చూపించి, చూసావా ఈ సన్నివేశము, చూసావా ఎలా పట్టుకుని ఉన్నాడో, మీ నాన్న ఎలా పట్టుకున్నారు అన్నారు గురుదేవి. అంటే చాలు మనకి ఆ సాంప్రదాయంలో వచ్చాం. చెప్పులేసుకోవడం ఏంటి, మీ నాన్నే కొనిచ్చారు చెప్పులు. వారు కూడా అలా ముసిపోతుండే వాళ్ళు. నన్ను ఈ గదిలో సేవలు చేస్తుంటే ఏదో కొంచెం అటు ఇటు ఉన్నాడు, నేను కొంచెం మా చిరంజీవి నడక చూసుకుంటాను అనేవారు. అంటే నేను నడిస్తే వాళ్ళు చిరంజీవి మా నాన్నగారు లాగా నడుస్తాను అని అలాగ అందుకునే శ్రీశైలంలో మనం సేవలు చేసుకోవడానికి ముందుకెళ్తున్నాము. కాబట్టి అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఏమాత్రం వీళ్ళున్నా అందరూ, ఎందుకంటే మనకి దగ్గరలో చెప్పుకోవడానికి నాకు కూడా బాగుంది. నవంబర్ 15వ తారీఖు మీకు కూడా చల్లగా ఉంటుంది అక్కడికి వస్తే. అందుకని నవంబర్ 15వ తారీఖు ఓపెనింగ్ అమ్మ ఆశ్రమం ఓపెనింగ్ ఉంటుంది. వచ్చేవాళ్ళు మాత్రం ముందు చెప్పండి అమ్మా, మీ అందరికీ రూములు అన్నీ కూడా ఏర్పాటు చేసే, మీ అందరికీ రూములు అవి ఏర్పాటు చేయడానికి రెడీగా వాళ్ళు ముందరే చెప్పాలి. వీడు వస్తాడు, వాళ్ళని తీసుకురాడు, అదే వచ్చింది అక్కడ. వీడు వస్తాడు భార్య బిడ్డల్ని గురించేసి వస్తాడు. అందుకని నేను వద్దంట, ఎన్నిసార్లు సర్దుకుంటున్నాను అమ్మాయి, నీ పక్షం చూడు నేను. దాచుకోవాలి, డబ్బులు దాచుకోవాలి, మన స్వతంత్రంగా మనకు కావాల్సిన దాన్ని ఖర్చు పెట్టుకోవాలి, మీరు బాగుండాలి అంతే, భగవంతుడు తప్పకుండా చూస్తాడు. అందుకని 15వ తారీఖు నుంచి 7 రోజుల కార్యక్రమం అండి, అక్కడ వారం రోజుల కార్యక్రమం ఉంటుంది. 16వ తారీఖున 15వ తారీఖున ఓపెనింగ్ అయిన తర్వాత అక్కడ లోపల ప్రతిష్ఠ చేసే మూర్తులకి అంతకి ఏంటంటే అక్కడ అధివాసాలు ఉంటాయి, విగ్రహాలకి అధివాసాలు ఉంటాయి. అందుకని అధివాసాలు 15వ తారీఖు మొదలై 16వ తారీఖు వరకు కానిచ్చి 16వ తారీఖున మూర్తులు ప్రతిష్టలు ఉంటాయి. ప్రతిష్టలు అయిన తర్వాత మహాత్ములు 3 రోజులు సమావేశాలు, సాధు మహాత్ములు 3 రోజులు ఉంటుంది. 3 రోజులు శతచండీ యాగము, శతరుద్రి యాగము, అలాగా స్వామివారు అమ్మవారి సన్నిధి కదా మనం చేసుకోవాలి. అందుకని ఈ కార్యక్రమం అంతే వారం రోజులు అండి, 23వ తారీఖు వరకు, 15వ తారీఖు నుంచి తప్పకుండా అందరూ రండి. ఎందుకంటే మనకి ఇచ్చిన కార్యక్రమం కూడా ఎలా ఉందంటే ముందు నవరాత్రులు, తర్వాత స్వామివారి ఆరాధనలు, మధ్యలో వచ్చింది ఈ ఓపెనింగ్. కాబట్టి అందరూ కూడా గుర్తించి మీరు రాగలిగినంత, ఉద్యోగస్తులు సంపాదనలో ఉన్నారు కాబట్టి మీరు ఎట్లా రాగలిగితే. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు మధు, నా సంగతి ఏంటా అని. నువ్వు ఉండకుండా ఎలా ఉంటావా, ప్రధాన కర్తవ్య కదా నువ్వు కూడా, ప్రధాన కథ రాకుండా ఎట్లా ఉంటావు. ఫస్ట్ టికెట్ వీడు కూడా అక్కడ సంస్థను తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాడు, చాలా కృషి చేశాడు తను చేయగలిగినంత శ్రీశైలానికి, చాలా కృషి చేశాడు. కాకపోతే అసలు వచ్చేసరికి చాటైపోయాడు, కానీ మధ్యలో చాలా కృషి చేశాం. మళ్ళీ మాట్లాడితే నేను కూడా ఆఫీసులో అప్పుడే తిరిగి నా అడ్రస్ను ఉపయోగించుకున్నానండి. నేను ఎప్పుడు మామూలుగా నేను ఆశ్రమము ఆశ్రమాధిపతి నేను ఎక్కడ చెప్పను అసలు, నేను చూడండి నేను ఎక్కడ చెప్పను అసలు. అలాంటిది ఇక్కడ శ్రీశైలంలో రావడం కోసం అని హైదరాబాద్లో కొన్ని ఆఫీసులకు వెళ్లాల్సి వచ్చి, వెళ్ళి సైట్లోకి వెళ్ళి మీరు చూడండి అక్కడ ఆశ్రమం ఉంటుంది, మీరు చూస్తే తెలుస్తుంది. మీకు ఒక 50 సెంట్లు భూమి ఇస్తే చాలు మాకు, మేమేదో మా గురుదేవులకి కాస్త అందరికీ భోజనం పెట్టడం అంటే ఇష్టము. అటువంటి ఏదైనా క్షేత్రానికి వెళుతూ ఇది దగ్గర కదా క్షేత్రం అని క్షేత్రానికి వచ్చాను, మీరు ఇస్తే బాగుంటుంది అంటే ఒక ఆఫీసర్ గారు మాట్లాడారు, మీకు అంత పెట్టుకుని ఏం లోటమ్మా మీకు అక్కడ, మీకు అక్కడ నంబూరులో బోలంత ఉంది అక్కడ, ముందర అది చాలదా మీకు, మళ్ళీ ఇక్కడ కూడా ఎందుకు, ఇవన్నీ రాజకీయాలు, మీకు ఇక్కడెందుకు, ఇది అయ్యే పని కాదని తోక ముడిచి వచ్చేసాను బయట. వచ్చేసి మళ్ళీ మనం వదల్ల బాబు తెచ్చుకో కావాలి అంటే తెచ్చుకుంటారు, లేకపోతే లేదు మన ప్రయత్నం మనం చేద్దాం అనేటువంటి విషయంలో వెళ్ళేసరికి అనుకోకుండా 4 సంవత్సరాల క్రితం మనకి సైట్ ఇవ్వటం. కాకపోతే వాళ్ళు అన్నారు 50 సెంట్లు ఇస్తాం కానీ అవతల రింగ్ రోడ్లో ఇస్తాము అన్నారు. లేదు 50 సెంట్లు ఇంకా కావాలంటే ఎక్కువ ఇస్తాన్నారు, నాకు తెలీదు. ఇస్తానంటే నేను అన్నాను మాకంత అవసరంలా మాకు సరిపడా ఇస్తే చాలు, ఎక్కువ ఇచ్చినా మనం దాన్ని భరించాలి కదా, మేమేదో సేవ చేసుకోవడానికి చిన్న స్థలం, కాస్త దేవస్థానానికి దగ్గరలో ఇస్తే మాకు బాగుంటుందంటే 2 చోట్లు చూపించారు. దానిలో ఇది 37 సెంట్లే ఉంటుంది, 34-37 సెంట్లు ఉంటుంది ఈ స్థలము, చాలు మనకి అనుకున్నాము. దానికి కూడా 2 వైపుల రోడ్లు ఉంటుంది, అందుకని మీరు వస్తాయి కదా తర్వాత వాట్సాప్లో కూడా చూడండి, మీకు తర్వాత మీరే ప్రత్యక్షంగా చూడవచ్చు. ఎవరైనా మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా మీరు వెళ్ళి అక్కడ ఇది కాళీవన ఆశ్రమ బ్రాంచ్ ఉంది, తప్పకుండా అక్కడ ఆశ్రయించి అక్కడ ఉండొచ్చు, దర్శనాలు చేసుకోవచ్చు, తప్పకుండా అక్కడ ఆశ్రయించవచ్చు. జయ గురుదేవ్. అలాగే ఈ ట్రస్ట్ పేరు కూడా గురుదేవులు. అమెరికాలో 1984వ సంవత్సరంలో అక్కడ నవరాత్రులు జరిగాయి. నవరాత్రులు జరిగినటువంటి సమయంలో గురుదేవులు వ్రాసి ఉంచారండి, ఏది శ్రీ సమర్థ సద్గురు శ్రీ 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 హనుమత్ కాళీవరప్రసాద బాబు ఇంటర్నేషనల్ సత్సంగ సొసైటీ అని వారు స్వహస్తాలతో ఇంగ్లీష్లో రాసిపెట్టి, దానికి అది కూడా టైం కూడా వేసింది, 1984 6వ తారీఖు అక్టోబర్ నెల సాయంత్రం రాత్రి 7:34 టైంతో సహా వేసి, అది గురుదేవుల అనుగ్రహం కాతే అమ్మ ఏం చేయగలదండి, అమ్మ దగ్గర ఏం లేదు, మీరు పెట్టే ప్రసాదం తిని వెళ్ళిపోతుంది అంతే. కానీ మనందరం కలిస్తే కాస్త భగవంతుని గురించి వివరణ చేసుకోవడానికి మనకు అవకాశం కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించండి, ఎందుకంటే మహాత్ములు పెద్దలు వేసే రాయేదో భగవంతుడి గుళ్ళో వేస్తే అది చిరస్థాయిగా ఉండిపోతుందని మన పెద్దలందరూ, ఇది గుళ్ళల్లో రాళ్ళు పాతుండేవారు, గుడికి ఆస్తులు అవి కొంచెం సాంప్రదాయంగా ఇచ్చే అలవాట్లు ఉన్నాయి. ఎందుకంటే చాలామంది అక్కడ దర్శిస్తారు, చిరస్థాయిగా ఉండిపోతుంది, తత్మావన్నీ మారిపోతూ ఉంటాయి. గుడి మారదుగా, గుడి మారదు. ఇప్పుడు అయోధ్య ఎందుకు ఇంత గొప్పగా ప్రకాశిస్తుంది, ఎంతమందో ఎంతెంత కట్టడం ఆలస్యం కడుతున్నారు అనడం ఆలస్యం, ఇటుకలతో సహా పంపించారు అందరికి, ఎందుకంటే చిరస్థాయిగా రాముడి సన్నిధిలో ఉండిపోతుంది, ఆ పేరు అలా ఉండిపోతుందని. అట్లాగా భగవంతుడు భక్తు మహానుభావులు మనకి ఇటువంటి సమయాన్ని ప్రసాదిస్తున్నారు కాబట్టి మనం అందరం సద్వినియోగపరుచుకుందాం. అసలే రాత్రి ఇంకో చోట ఎక్కడో సత్సంగం ఉంది, మనం వెళ్ళాలి. మీరు భోజనాలు చేయాలి, ఆకలిస్తుంది కదా అందరికీ, కూర్చో నువ్వు చెప్పాయి అని ఏంటో చెప్తున్నావు.
దేశంలో హోమ్లెస్ పీపుల్ ఎలా ఉంటారు అనేది ఒక సందేహం కూడా ఉండేది. అంటే బయటికి కనబడడం ఎక్కువగా, కానీ నిజానికి అక్కడికి వెళ్ళి చూస్తేనమ్మా అసలు వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా, చాలా దయనీయంగా ఉంది. ఇప్పుడు ఖాళీ చరణం కానీ పవన్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా సేవ చేసుకొచ్చారు. మేము ఒక చోట స్టాల్ పెట్టి మన కావాల్సిన మన వంటకాలు శాఖాహారాలు తీసుకెళ్ళినా వాళ్ళంతా శుభ్రంగా తీసుకుని చక్కగా ఆనందించాను. వాళ్ళ కోసం అడ్వర్టైజ్ చేస్తే 2 అవర్స్ ముందు నుంచి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా నీడీ పీపుల్ ఉన్నారు అమ్మా. నీడీ పీపుల్కి మనం చేసే సేవ అక్కడ భగవంతు చాలా ఇచ్చిన ఈ అనుగ్రహం ద్వారా జరిగింది. అది ఇంకా క్వార్టర్లీ దాన్ని కంటిన్యూ చేద్దాం, ఇంకా కంటిన్యూ చేస్తామమ్మా. అలాగే రెడింగ్లో కూడా హోమ్ స్టార్ట్ ఉన్న మదర్స్ హోమ్ స్టార్ట్ మెటర్నిటీకి క్రియేట్ సింగిల్ మదర్స్కి లేదా నీడీ మదర్స్కి వాళ్ళకి కావాల్సిన వస్తువులు అవి ఇవ్వడం జరిగింది. టాయ్స్ పిల్లలు చిన్న చిన్న పిల్లలకి టాయ్స్ వాళ్ళ బట్టలు తర్వాత నాపీస్ మదర్ యంగ్ మదర్స్ కావాల్సినవి కూడా ఇవ్వడం జరిగిందమ్మా. అది కూడా పని నీట్ తీసుకుని చేశారు ఇక్కడ రామకృష్ణ గారు రెడీలో ఇప్పుడు చేశారు. ఇదే కంటిన్యూ మా అలాగే సేవలు కంటిన్యూ. మేము ఈ ట్రస్ట్ స్థాపించిన తర్వాత ఈ ట్రస్ట్ స్టార్ట్ చేసిన కాడి నుంచి దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మీరే ఇచ్చారు గత 2 సంవత్సరాల నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అమ్మే ఇచ్చారు. సో ఇంకా మనం కూడా ఏంటంటే కొంచెం మనం కూడా సపోర్టింగ్గా ఫైనాన్స్ సపోర్ట్ మన ఇక్కడ నుంచి కొంచెం తీసుకురావాలి. ఎలాగైనా కొంత ఫైనాన్స్ సపోర్ట్ చేసుకుంటే మనకి సేవకి అది ఉపయోగపడుతుంది అంతా. అని ఇంకా ఇప్పుడు మీరు అమ్మ చేశారు
మీరు అందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు అనుకుని, ఎందుకంటే ధనమూలం విధం జగత్. అందుకని ఇప్పుడు ఎన్ని అనుకున్నా ఇప్పుడు ఇంత సత్సంగం చేయాలంటే వీళ్ళు కాస్త కార్యకర్తలు కాస్త శ్రమదానము అలాగే ధన దానం కూడా. వాళ్ళది కాదనుకున్నారేమో మనం ఇంత సజావుగా మనం చేసుకెళ్ళగలుగుతున్నాం. అలాగే ఎక్కడైనా అక్కడైనా ట్రస్ట్ ఉందంటే ట్రస్ట్కి మూలం ఎవరంటే భక్తులే. భక్తులు లేకుండా భగవంతుడు ఎక్కడున్నాడండి? ఎంత తిరుపతి దేవుడు గొప్పవాడైనప్పటికీ కూడా ఆ దేవుడు ఎవరికి చూపిస్తున్నాడు దయ? భక్తులకి దయ చూపిస్తున్నాడు, భక్తుల పేర్లనే పైకి తీసుకొస్తున్నాడు. అట్లాగే మన ఈ భక్త సమూహంలో కూడా కొంతమంది మనం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా వెనకాడకుండా మా సోలపూర్ అబ్బాయి కూడా నెల ప్రతి నెల పంపిస్తున్నాడట. రే పర్వాలా, నేను రుణం ఉండిపోయాను ఇప్పుడు నీకు షోలాపూర్కి. నేను షోలాపూర్ అని వెళ్తానండి, షోలాపూర్ బాంబే ఇవి కూడా సత్సంగాలకు వెళ్తుంటాను. చాలామంది భక్తులు అక్కడ అసలు రాత్రులు బయట ఓపెన్ మీటింగ్ పెడుతూ ఉంటే, నువ్వు వచ్చావా? ఓపెన్ మీటింగ్ పెడితే ఎంతమందో వచ్చి వాళ్ళు చిన్న చిన్న కర్మాగారం అంటే బీడీలు చుట్టుకోవటం వాటికి వచ్చి వాళ్ళు సభకు వచ్చి సభలో చేతులు పనిచేస్తూ ఉంటాయి. వాళ్ళు నా వంక చూస్తూ వింటూ ఉంటారు. వింటూ ఉంటే నేను మధ్యలో క్వశ్చన్ వేశాను అనుకోండి, వింటున్నారో లేదా అని పర్ఫెక్ట్గా వాళ్ళు సమాధానం చెప్తారు. అందుకు నేను అందుకుని నంచుకుంటా అందరిని. ఏమండి భగవన్నామో అంటూ ఎలా పని చేసుకోవాలి? ఇంట్లో వంట చేసుకోవాలా? పిల్లల్ని చూసుకోవాలా? బోళ్ళని పనులు ఉన్నాయా? వర్క్ చేసుకోవాలా? భగవంతుని ఎలా తలుచుకోవాలని అందరూ అంటూ ఉంటే వాళ్ళు ఎలా తలుచుకుంటున్నారు? అది ప్రత్యక్ష సాక్షి. వాళ్ళు అదేంటే, వాళ్ళు కట్టలు కట్టుకుంటున్నారు చేలు, అది ఎందుకంటే దారంతో ముడిపెడుతూ ఉంటారు వాళ్ళు. అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఆ కార్యక్రమాలని వీళ్ళ తండ్రి గారు వీళ్ళందరూ కూడా సింగం వాళ్ళ ఇంటి పేరు. అందుకని చాలా దగ్గరే ఒక పంచముఖ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది, పెద్ద మైదానం ఉంది. అలాగే అక్కడికి తప్పకుండా మించుమించుగా ఎప్పటికీ నాకు తలుపులు తెరిచే ఉంటాయి అక్కడ షోలాపూర్ అన్న దానిలో. వాళ్ళు ఎప్పుడు ఆకలి పాపం, రెండమ్మా ఎప్పుడు రండి, ఒక్కసారి వచ్చి ఒక వారం రోజులు 2-3 రోజులు అడగరండి వాళ్ళు. నేను కూడా అంటే అందరి మహాత్ములాగా ఇద్దరో ముగ్గురో వెళ్ళమండి. మనం ఎంతమంది వెళ్తామంటే ఒక బస్సు జనం వెళ్తాం. అయినా కూడా భరించేస్తున్నారు వాళ్ళు, సొంత ఇల్లులాగా ఇల్లు మాకు ఇచ్చేస్తారు పాపం. ఇచ్చేసి అంతేకాకుండా అక్కడ ఇంకా కొంతమంది ఉన్నారండి, ఈ బీడీలు అవి ఎవరు చేసుకుంటున్నారో అందరికీ కూడా గురువు శిష్య న్యాయం అనేది బాగా తెలుసు అక్కడ. రోజు ప్రతిరోజు కూడా వాళ్ళు ఎవరి వైపు వాళ్ళు జోన్, వాళ్ళు సత్సంగాలు చేసుకుంటూ ఉంటారు. ప్రొద్దుటే వాళ్ళందరూ కలిసి ఏదో ఒక దాని మీద విచారణ చేసుకుని వాళ్ళ పనుల్లోకి వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ మమ్మల్ని భిక్షకు పిలుస్తారు. పిలిచినప్పుడు నేను ఒకదాన్ని కాదు కదా, నా సమూహాన్ని అందరినీ పిలుస్తారు. వాళ్ళకుండే ఒక హాలు చాలక ఎదురుగున్న ఇంకొకటి హారు కూడా తీసుకుంటారు. వాళ్ళ సంసారం అంటే ఒకటే, హాల్ ఒకటే. ఆ హాల్లో పైన మిద్దు ఉంటుంది, వాళ్ళ అబ్బాయి కోళ్ళు దాని మీద పడుకుంటారట. వాళ్ళందరి బాత్రూములు బయట ఉంటాయి, వాళ్ళ ఇల్లు అదే. వాళ్ళు దేనికి గొప్పవాళ్ళు అంటే భగవంతుడి ధనానికి గొప్పవాళ్ళు, భగవంతుడి యొక్క ఆస్తికి గొప్పవాళ్ళు. వాళ్ళు మనం ఏం తీసుకెళ్తున్నామని ఎంత ఎంత పెంచుకున్నా ఇది వదిలిపెట్టి వెళ్ళాల్సిన వాళ్ళు. కానీ వాళ్ళు అట్లా పిలిచి అంత మర్యాద అసలు చాలా ఊరేగింపులు. ఊరేగింపులు ఏంటి, బోళ్ళని చేస్తారు. అవడానికి ఏంటంటే మన వైపు నుంచి వెళ్ళిన వాళ్ళే, నిజామాబాద్ వైపు నుంచి వెళ్ళిన వాళ్ళు. వీళ్ళందరికీ బాగా తెలుగు వచ్చు, వీళ్ళకి వస్తారో అదే తెలియదు కానీ చదువుతావా? తర్వాత ఇంకోటి చెప్తున్నాను, ప్రార్థన అంతా నా దగ్గర ఇంగ్లీష్లో ఉంది, ఎవరికైనా కావాలంటే పీడిఎఫ్ ఇస్తాను. ప్రార్థన మొత్తం ఇంగ్లీష్లో ఉంది. పాపం మన వీళ్ళ అమ్మాయి మొత్తం ప్రార్థన అంతా చేసింది, నారాయణి మొత్తం అంతా ప్రార్థన అంతా నాకు ఇంగ్లీష్లో చేసి పంపించింది. పంపించమంటే అయితే పుస్తకాలు చేయలేకపోయాను కానీ అది అడుగుతున్నా, మొత్తం ప్రార్థన అంతా ఉందా? నాయి పంపించాడా? ఓకే గుడ్. అందులో ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత ఉంది, చాలా స్వామివారి సహస్రనామాలు ఉన్నాయి, స్వామివారి అష్టోత్తరం ఉన్నది అందులో. అందుకని అందరూ ఇక నేర్చుకోకపోవడం మీదే తప్పు కానీ మాది కాదు. అందుకని అందించేంత వరకు ఇంగ్లీష్లో ఉన్నాయి, నేర్చుకోండి తప్పకుండా, తప్పకుండా తీసుకోండి, తీసుకోండి. అలాగా మనందరం కూడా ఒక మనసుతో భగవంతుడు అంటే అందరం కలిసి ఒక త్రాడు మీద నడవడమే భగవంతుడికి ఇష్టమైన పని కాబట్టి అలా అందరం కూడా ఒక మాట మీద ఉండి చక్కగా అలాగా మరి చక్కగా నెలకి ఇంత అని మీరు చేయగలిగినంత అందరూ ఎవరికి వాళ్ళు ముందుకొస్తే మన సంస్థని కొంచెం ముందుకి మనం తీసుకువెళ్ళగలుగుతాము. ఎక్కువ కాదు, మనం చేయగలిగినంతే చేద్దాం. ఎందుకంటే అకౌంట్కి ఎంతవరకు కావాలో అంతవరకు చేస్తారులేండి వీళ్ళు. అంటే అతిగా ఏం చేసేసి ఉన్నది ఖర్చు పెట్టేవాళ్ళు కాదు, వెనక నేనున్నాడుగా రాడార్ వేయడానికి. అందుకని మనం ఎంతవరకు చేయగలమో, ప్రతిదానికి లిమిట్స్ ఉంటాయి ప్రపంచంలో ఉన్న వాటికి. అందుకని ఆ లిమిట్స్లోనే మనం ముందుకు వెళదాం, 10 మందికి ఉపయోగపడదాం. మనం ఏదో ఖరీదైంది మనం వండుకునే కంటే దాన్ని ఉపయోగిస్తే 10 మంది భోజనానికి సరిపోతుందంటే దానికి వెళదాం అలా. కాబట్టి ఆ విధంగా మంచిని అర్థం చేసుకుని మంచిని ముందుకు వెళ్దాం. కాబట్టి అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ, సుఖీ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్యైశ్వర్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని, ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ, సుఖీ. హరే ఓం. ఇంతవరకు ఏ భగవంతుని గురించి మనం ఏమైనా వేరుగా ఉన్నా మాట్లాడుకున్నామా? ఏం మాట్లాడుకున్నా భగవత్ పరంగా మాట్లాడుకున్నాం. ఎందుకంటే మనం చేయాల్సిన కర్తవ్యం కూడా ఉంది కదా. ఆ కర్తవ్యం అనేది ఎవరింటి విషయం వాళ్ళు మాట్లాడలే. ఒకే యూనివర్సల్, ఒక ఏది భగవంతుని యొక్క మందిరం గురించి, భగవంతుని యొక్క ఏది బాబు పెట్టిన సంస్థను గురించి మనం మాట్లాడుకున్నాం. కాబట్టి యూనివర్సల్ ఇది. కాబట్టి దీని గురించి మనం చేసుకుందాం. రేపు రుద్ర కార్యక్రమంలో ఇవాళ సాయంత్రం ఎక్కడో ఒక చోట సత్సంగం అన్నారు, మనందరం అక్కడికి వెళ్ళి అక్కడ పాల్గొందాం. ఆదివారం వచ్చేసిందంటే పాపం దూర ప్రాంతం వాళ్ళు మళ్ళీ సాయంత్రానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కార్యక్రమం ఎవరని తెలుసుకోండి. నేను ఇంకా 21వ తారీఖు వరకు ఇక్కడే ఉంటున్నాను. 21వ తారీఖు కానీ అమ్మ వెళ్ళట్లేదు. ఈ లోపల ఇంకా అక్కడక్కడ సత్సంగాలు, మనకి పూజలు, వ్రతాలు ఇవన్నీ ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా అన్నీ తెలుసుకొని ఆయా ప్రాంతాలకు వస్తే చక్కగా అందరం కలిసి కాస్త చేసుకున్నట్టుగా ఉంటుంది. నాకు కూడా తృప్తిగా ఉంటుంది, మీ అందరిని చూస్తుంటే బాగుంటుంది. కాబట్టి అలా చేయండి. రేపు రుద్ర తెల్లవారుజామున 4 గంటకి సుప్రభాతం 1:15 అయిపోయిన తర్వాత వెంటనే ఇక్కడ మహాన్యాస తెల్లవారుజామునే అభిషేకం పూర్తి చేస్తున్నాం. ఎందుకంటే సోమవారం కాబట్టి మీరు చూడండి, రేపు సోమవారానికి చాలా విలువ ఉంది. మహాశివరాత్రి సోమవారం, మహాశివరాత్రి రేపు కాబట్టి మంచి శ్రేష్టమైన రోజని అందరూ ఇది యూట్యూబ్లో తెగ మోగిస్తున్నారు. అనుకోకుండా మనం కూడా అభిషేకం పెట్టుకున్నాం ఇక్కడ. కాబట్టి అందరినీ తొందరగా పెందలగాడే 7 లోపల పంపించేయాలన్న ప్రయత్నం మీద 4 బావకి మొదలు పెడితే మహాన్యాస పఠనము, తర్వాత లఘు ప్రార్థన చేసేసుకొని అందులో భాగంగానే అభిషేకాలు పూర్తి చేసుకొని అందరినీ తొందరగా పంపించే ఏర్పాటు చేస్తాము. కాబట్టి ఏమాత్రం వీళ్ళున్నా అందరూ ఉండి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి మళ్ళీ మర్చిపోతాను విషయమని చెప్పడం. రేపు అది అయిపోయిన తర్వాత ఇక ఉద్వాసన అయిపోతుంది దీక్షకి. రేపు సాయంత్రం మళ్ళీ ఇంకొక భక్తుల ఇంట్లో మనకి సత్సంగం ఉన్నది. వీళ్ళ ఫ్రెండ్ ఎవరో వచ్చారు, మళ్ళీ కనిపించలేదు వాళ్ళు. ఆ వచ్చిన రోజు పిలిచి వెళ్ళిపోయారు అంతే, వాళ్ళు రాలా. వాళ్ళ ఇంట్లో రేపు సాయంత్రం మాట ఇచ్చాం కాబట్టి మనం మాట తొలగించాం కాబట్టి వెళ్ళి కాస్త ముక్కును పట్టించి ప్రార్థన చేసుకుని వచ్చేద్దాం. అక్కడికి వెళ్ళి చేసుకుని వచ్చేద్దాం. తర్వాత ఎల్లుండ సమయంలో మనకి ఎన్నో తారీఖు చెప్పండి, 13వ తారీఖు రేపు ఎల్లుండ 14వ తారీఖున ప్రొద్దుట మన ప్రసాద్ తవా వాకింగ్ వాకింగ్ దగ్గర ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా దగ్గరైతే తప్పకుండా అంటే రాగలిగితే రావచ్చు. అది వారు అక్కడ వారు పూజ పెట్టుకున్నారు, అక్కడ వారి ఇంట్లో జరుగుతుంది. అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి లీడ్స్ వెల్ట్ తప్పకుండా అలాగే మీరు ఏమంటే అది అలాగే తప్పకుండా. అదే వారు పూజ పెట్టుకున్నారు, పూజలో వారు పూజ పెట్టుకున్నారు, పూజ అయిన తర్వాత లీడ్స్ వెళ్ళటం జరుగుతుంది. లీడ్స్ వెళ్ళటం జరుగుతుంది. తర్వాత 15వ తారీఖున నగేష్ వాళ్ళ ఇంట్లో పగలు, సాయంత్రం ఇంకోరు ఎవరింట్లోనే చెప్పారు రెండు ప్రోగ్రాములు. 16వ తారీఖు ప్రొద్దుట వారి ఇంట్లో పూజ, శ్రీనివాస్ గారి ఇంట్లో పూజ ఉంది. సాయంత్రం మళ్ళీ ఎవరో వారి ఫ్రెండ్ ఒకరి ఎవరే నాకు భాషలు రావు, మీరు అడగండి. వారి ఇంట్లో మళ్ళీ సత్సంగం ఉంది. అయిపోయిన తర్వాత 17వ తారీఖు ప్రొద్దుటే బయలుదేరి మళ్ళీ బ్యాక్ వచ్చి 17వ తారీఖు సాయంత్రం రామకృష్ణ వారి ఇంట్లో సత్సంగం ఉంది. నువ్వేం చేసుకుంటే అది హనుమాన్ చాలీసా వారేనా? మంచిది దాకా అదే 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 ఏదంటే అది ఏదో అందరం కలిసి కూర్చోవడం. అందుకని 17వ తారీఖు అక్కడ కార్యక్రమం ఉంది. తర్వాత 18 అదే అదేదో ఇల్ఫాడ్ అంట యశ్వంతు వర్షత్ టెంపుల్ ఎప్పుడు ఉంటుంది? పగల రాత్ర? ఓ పగల అక్కడ శనివారం అయింది, 11 గంటలకి అక్కడ చాలీసా పారాయణ ఉంటుంది. ఆ టెంపుల్కి రావచ్చు అందరూ. తర్వాత 19వ తారీఖు ఐల్స్బరిలో సామూహికంగా అక్కడ సత్యనారాయణ వ్రతాలు, సత్సంగము, కుంకుమ పూజ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా అందరూ వచ్చి పాల్గొనవచ్చు. ఇంతవరకు కార్యక్రమాలు ఉన్నాయి, తప్పకుండా అందరం కూడా అందరం మనందరం కలిసిమెలిసి చేసుకుంటే నిండుగా మనకి ఇంతకన్నా తగ్గకుండా ఉంటే చాలు, ఇంకా పెరగాలని ఆశిస్తుంది. తప్పకుండా ఇంకా జనాన్ని మీ వాళ్ళని అందరినీ కూడా తెలుసున్నంతవరకు చక్కగా పిలవండి మనం చేసుకునే కార్యక్రమానికి. అది కాబట్టి అందరం కలిసి చేసుకుందాం. ఇంతవరకు ఏ భగవంతుని అయితే మనం గురించి చెప్పుకున్నామో, ఎవరే భగవంతుని ఆశ్రయించారో ఆ భగవంతుని మనసునంతరం ముఖం చేసి 3 సార్లు ప్రణవాన్ని పూరించి ప్రార్థనతో కార్యక్రమం ముందుకు తీసుకెళ్దాం. హరే ఓ